శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరంగతిం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోత్పుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రుతపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయణాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈరోజు ఉపన్యాసం ప్రారంభం చేసే ముందు నేను ఒక రెండు విషయాలని ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఒకటి, గోపాలకృష్ణ స్వాముల వారి యొక్క మనస్సులో ఎంత గాఢంగా ఒక అభిప్రాయం ఉందో, మీ అందరూ నా యందు ఎంత అభిమానాన్ని ప్రకటిస్తున్నారో నేను అర్థం చేసుకోగలిగాను. దీని తదనంతరం మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి ఎప్పుడు మాట్లాడతావు, దీని గురించి ప్రశ్న చేశారు. అయితే ఒక విషయం చెప్తాను. నా మనస్సులో ఈశ్వరుడు ఒక విషయం గురించి ప్రచోదనం చేశాడు. అది లోకములకంతటికీ కావలసినటువంటి విషయం, చాలా అద్భుతమైనటువంటి విషయం. అమృతభాండం ఎటువంటిదో ఆ విషయం అటువంటిది. అటువంటి విషయం గురించి నేను వ్యాఖ్యానం చెయ్యాలి అని మనస్సులో సంకల్పం చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నాను. స్వామి, నువ్వు నన్ను అనుగ్రహించి నా చేత అది చెప్పించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని. అందుకని తప్పకుండా ఈసారి ఒక మహోత్కృష్టమైనటువంటి విషయం మీద జరుగుతుంది వ్యాఖ్యానం. అది తప్పకుండా చేస్తాను. కానీ మీరు ఎవరు పోస్ట్ కార్డులు రాయడం అవి ఏమీ చెయ్యాలి, ఎందుకంటే అవన్నీ ఎందుకు అనవసరం. నేను మీ ఊళ్ళో ఉండేవాడిని, నేను మీ పెరటి చెట్టు లాంటి వాడిని. అందుకని మీరు దాని గురించి ఏమీ బెంగపెట్టుకోవద్దు. నాకు మాత్రం నా జీవితం ధన్యం చేసుకుందామని ఉండదా, ఖాళీ సమయం ఉన్నప్పుడు భగవంతుడి గురించి చెప్పాలని. అందుకని నేను దీని మీద ఏం ప్రయోజనం ఆశించి చెప్పిన వాడను కాను. మనుష్యుడిగా జన్మించాను కాబట్టి నా జీవితం ధన్యం చేసుకోవాలి అని సాయంకాలం పూట ఖాళీ ఉన్న సమయంలో కాసేపు ఈశ్వర అనుగ్రహాన్ని అపేక్షించి కాసేపు భగవత్ సంబంధంగా చెప్తాను. చెప్పడానికి నాకేం పెద్ద పాండిత్యమో యోగ్యతో ఉన్నవాడను కాను. మీ అందరూ అభిమానించారు కాబట్టి చెప్పగలుగుతున్నాను అంతే. తరువాత రెండవ విషయం, ప్రసాదాలు పంచిపెట్టేటప్పుడు ప్రసాదం అంటే అది ఈశ్వరానుగ్రహం కదా, ఆ ఈశ్వరానుగ్రహాన్ని మనం నేల జార విడచకూడదు. అందుకని ప్రసాదం తీసుకునేటప్పుడు ఎవరూ తోసుకోకుండా చక్కగా అందంగా క్రమశిక్షణతో తీసుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యండి ఏమ్మా. అందుచేత ఇంకా ఇవాళ విషయానికి సంబంధించినంత వరకు నేనటి రోజున ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మీతో ఒక విషయాన్ని మనవి చేశాను. రేపటి రోజు ఉపన్యాసంలో ఒక ప్రముఖమైన విషయం వస్తుంది. అది బయటికి రామచంద్రమూర్తి తన నోటి వెంట ప్రకటించడం చేత భక్తుల పట్ల రాముడికి ఎంత ఆర్తి ఉంటుంది అన్నదానికి అది నిదర్శనంగా ఉంటుంది అని ఒక విషయం ప్రస్తావన చేశాను. అయితే నిన్న రావణవధ చెప్పి నేను సభలోంచి బయటికి వెడుతున్నటువంటి సందర్భంలో నన్ను చాలామంది ఒకటే ప్రశ్న వేశారు. అయితే అంతమంది మనస్సులో ఆ ఒకటే ప్రశ్న ఉండడం ఆశ్చర్యకరం. అందరూ కలిసి నన్ను అడిగిన ప్రశ్న, ఏమండి రావణాసురుడి యొక్క కడుపులో అమృతభాండం ఉంటుందంటారు కదా, రావణాసురుడి కడుపులో ఉన్నటువంటి అమృతభాండం మీద బాణం వేసి కొట్టాడు అప్పుడు మరణించాడని కదా చెప్తారు. మీరేమో నిన్న మీరు అబద్ధాలు చెప్పారని మేము అంటలేదు, వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్లోకాలని మీరు చెప్పారు, కానీ మరి మేము విన్నది అబద్ధమా? అది చాలా బలీయమైనటువంటి మాట ప్రపంచంలో ఉంది కదా, మీరు అలా చెప్పలేదు, మీరు కేవలం ఒక్క బాణంతోటే కొట్టి సంహరించాడన్నట్టుగా చెప్పారు. ఇది లోకంలో ఇందుకు ఇంత బలవత్తరమైనటువంటి అపవాదు ఏర్పడి ఉన్నది అని ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు. అలా రెండు అభిప్రాయములు ఎందుకు ఏర్పడ్డాయి అన్నదాని గురించి నేను మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేయదలుచుకున్నాను. మనకి ఆధ్యాత్మ రామాయణము అని ఒక రామాయణం ఉంది, అది కూడా చాలా ప్రఖ్యాతి వహించినటువంటి రామాయణం. అయితే ఆధ్యాత్మ రామాయణాన్ని రచించినప్పుడు ఆయన మహానుభావుడు ఒక మాట అన్నారు, రావణాసుర వధ ఘట్టం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక శ్లోకం రాస్తూ, ఉత్పత్స్యంతి పునఃశీఘ్ర మిథ్యాహ భగవానజ నాభిదేశే మృతం తస్య కుండలాకార సంస్థితం తచ్చోషయానలాస్త్రేణ తస్య మృత్యుస్తతో భవేత్ అని ఒక శ్లోకం రాశారు. ఇది ఆధ్యాత్మ రామాయణంలో శ్లోకం, వాల్మీకి రామాయణంలోది కాదు. అందులో ఆయన ఏం చెప్పారంటే, మాతలి రామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేస్తున్నటువంటి సందర్భాన్ని గమనించి, మీరు ఎంతసేపు యుద్ధం చేసి ఎన్నిసార్లు ఆయన యొక్క తలకాయలను త్రుంచినప్పటికీ కూడా కింద పడగానే మళ్ళీ కొత్త తలకాయలు పుడతాయి, దానికి కారణం ఆయన జన్మించినప్పుడే రావణాసురుని యొక్క ఉదరం మీద కడుపు మీద అమృతభాండం ఎలా ఉంటుందో అటువంటి రేఖలు ఏర్పడి ఉన్నాయి. ఆ అమృతభాండ స్వరూపమైనటువంటి రేఖలు ఆయన యొక్క కడుపు మీద ఉన్నంతసేపు ఆయన నిర్జింపబడడు, అందుకని ముందు ఆగ్నేయాస్త్రం వేసి కడుపు మీద కొట్టండి, కొడితే నాభి నుంచి బయలుదేరిన అమృతభాండ ఉందని చెప్పలేదు ఆధ్యాత్మ రామాయణంలో. అమృతభాండ స్వరూపమైన రేఖ ఉన్నది అన్నారు, ఆ రేఖ కాలిపోతుంది, తదనంతరం బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి నిగ్రహించండి అని చెప్పారు అని ఉంది. అలా బాణప్రయోగం చేశారు అని. కానీ ఎప్పుడైనా ఏదైనా ప్రమాణం చెప్పవలసి వస్తే, ఎందుకంటే రామాయణాలు చాలా రామాయణాలు ఉన్నాయి, భాస్కర రామాయణం, కంబరామాయణం, ఆనంద రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, ఇన్ని రామాయణాలని సమన్వయం చేసి ఏ రామాయణంలో ఉన్నటువంటి విషయము పరమసత్యమో అని ఎప్పుడైనా అనుమానం వస్తే ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎంతటి మహానుభావుడు చెప్పినా అది యథార్థమని చెప్పడానికి వీలు లేదు. వాల్మీకి రామాయణంలో ఏది చెప్పారో అది మాత్రమే పరమ ప్రమాణము, దానిని కిందకొస్తాయి కానీ ఏదైనా సత్యమేది, రామాయణంలో రామచరిత్రలో రామకథలో యథార్థమేది అంటే వాల్మీకి ఏం చెప్పారో అదే యథార్థం, దాన్ని నేను చెప్పడం కాదు, పెద్దలందరూ అంగీకరిస్తారు. రెండు రామాయణాలని సమన్వయం చేస్తే, మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద కొంచెం వ్యాఖ్యానాలు అవి చదివితే మీకు అర్థమవుతుంది, సమన్వయం చేస్తూ ఒక మాట చెప్తారు, వాల్మీకి రామాయణమునందున్నది యథార్థము అని ఒక మాట చెప్తారు. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షికి వరం ఉంది. చాలా మాటలు చెప్పాను, ఆచమనం చేసి కూర్చుంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత రామాయణంలో ఏ ఏ పాత్రలు ఏం చేశాయో అన్నీ ఆయనకి స్పష్టంగా వాళ్ళ మనస్సులలో ఉన్న భావనలతో సహా ఆయనకి దర్శనమయ్యాయి. అందుకే రామాయణ వ్యాఖ్యానం చేసేటప్పుడు మన సొంత అభిప్రాయాల్ని తీసుకెళ్లి రుద్దవలసిన అవసరం లేదు. వాల్మీకి మహర్షే అన్నిటినీ చెప్పేశారు చాలా స్పష్టంగా. ఎక్కడైనా కొద్దిగా లోతుగా ఉంటే దానికి ఆ స్థితి కలిగినటువంటి మహాపురుషులు ఆ కొద్దిగా ఎక్కడైనా మిగిలిపోతే ఇది కొంచెం సంక్లిష్టంగా ఉందేమో అనుకున్న దాన్ని వ్యాఖ్యానాల్లో పూర్తి చేశారు. చాలా మటుకు రామాయణం అర్థమవ్వాలి అంటే రాముడు నరుడు అని రామాయణం చదివితేనే మీకు ఉపయోగపడుతుంది, మీకు అర్థమవుతుంది. రాముడు దేవుడు అంటూ రామాయణాన్ని మొదలుపెట్టి చదివినా, రాముడు దేవుడు అంటూ మీరు విన్నా, రామాయణం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనము అతి పరిమితము. నేను మొట్టమొదటి రోజు నుంచి ఈ మాట చెప్తున్నాను, రామావతారానికి ఉన్నటువంటి గొప్ప వైశిష్ట్యం అదే. ఇదే రామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువుగా వచ్చుంటే ఇంత అల్లరుండదు. హిరణ్యకశిపుడికి ఉన్నన్ని వరాల కన్నా ఏం లేవు యథార్థానికి రావణాసురుడికి. హిరణ్యకశిపుణ్ణి ఆయన సంహరించేయాలి అని వచ్చేశారు. వచ్చేస్తే ఇంత కష్టం ఆయన ఏం పడలేదు. వచ్చి అవతారంలో ప్రయోజనాన్ని సాధించుకుని వెళ్ళిపోయింది నరసింహావతారం. వామనావతారంగా వచ్చి బలిచక్రవర్తిని ఎలా దానం పుచ్చుకోవాలో అలా పుచ్చుకుని ఆయనకి కావలసిన ఏర్పాటు చేసి అవతారం వెళ్ళిపోయింది. కానీ రామావతార ప్రయోజనం ఒక నరుడిగా ప్రవర్తించి చూపించడం. నరుడిగా ప్రవర్తించి రాముడు చూపించకపోతే మనకి మనుష్య జీవితం అనేటటువంటిది ఇంత ఉత్కృష్టమైంది అని అర్థం కాదు. అందుకే మీరు ఇవాళ జరిగేటటువంటి ఘట్టం రాముడి యొక్క కథని నరుడిగా వినాలి అని ఎవరు చెప్పాలి? రాముడే చెప్తాడు. నన్ను నరుడిగానే అర్థం చేసుకోండి అని చెప్తాడు. ఇవాళ ఘట్టంలో ఎందుచేత చాలా విశేషమైనటువంటి విషయాలు ఉన్నాయని అన్నానంటే సరే వడ్డించబోతూ తినబోతూ రుచి ఎందుకు, ఆయా ఘట్టములను మీరే చూస్తారు, మళ్ళీ అదొక కొంత సమయహరణ. సరే, అందుచేత నిన్నను మీకు వచ్చినటువంటి అనుమానాన్ని నివృత్తి చెయ్యగలిగాను అని నేను అనుకుంటున్నాను. తదనంతరం ఎప్పుడైతే రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి నిగ్రహించారో, రథంలోంచి ఆయన శరీరం భూమి మీద పడిపోయిందో, మొట్టమొదట ఏడుస్తూ పరిగెత్తినటువంటి వాడు విభీషణుడు. ఆశ్చర్యకరమైన విషయం ఎలా ఉంటుందంటే, అన్నదమ్ములు కొట్టుకుంటే జీవితాలు ఎలా ఉంటాయో చూపించడానికి మహర్షి వేరొక వేరొక ఉదాహరణలు వాడరు. మళ్ళీ దాన్ని అన్యాపదేశ ప్రస్తావనలు చెయ్యరు. అప్పటి వరకు శరణాగతి చేశాడు, రావణుడు నిగ్రహించబడాలని కోరుకున్నాడు, ఆ రావణుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, రావణాసురుడు మరణించగానే మోక్షం పొందాడు అనుకుంటున్నారేమో, ఆయన పొందలేదు. దానికి ఒక కారణం చెప్తారు పెద్దలు. ఎందుచేత అంటే రావణాసురుడి శరీరం పడిపోయేటప్పుడు కూడా ఇంకా రాముడు మనుష్యుడన్న భావనతోనే పడిపోయాడు తప్ప, ఆయన రాముడు దైవమే నన్ను కొట్టడానికి వచ్చిన వాడే అన్న భావన ఒక్క రావణుడిలో మాత్రం కలగల. అలా కాని కలిగిందనుకోండి, దైవమన్న భావన రావణుడికి కలిగిందనుకోండి, రావణుడు ఏమవ్వాలి? మోక్షం పొందేయాలి. రావణుడు మోక్షం పొందేశాడనుకోండి, ఆత్మ సాయుజ్య సామీప్య సారూప్య సాలోక్య నాలుగు స్థితులలో ఏ మోక్షాన్ని పొందినా తదనంతర ద్వాపర యుగంలో మళ్ళీ శిశుపాలుడిగా రావడానికి అవకాశం లేదు. అందుకని హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్రులుగా రావాలంటే రావణుని ఎందు ఆ భావన కలగకూడదు. అందుకే రావణుడికి ఆ భావన ఉండదు. రాముడు మనుష్యుడన్న భావనతోనే ప్రతిద్వంద్వి పోవాలి. తాను నరుడన్న భావనతోనే రాముడు యుద్ధం చెయ్యాలి. రాముడు నరుడన్న భావనతోటే మీరు రామాయణాన్ని చదవాలి. అంతకన్నా అతీతంగా అక్కడక్కడ వ్యాఖ్యానం కోసం తీసుకొస్తే సరే తప్ప, మీరు పూర్ణంగా విష్ణువాంశగా రామాయణాన్ని చదివితే దానివల్ల మీ నిత్య ప్రవర్తనలో మీరు ఎదిగేదేమి ఉండదు. రాముడు దేవుడు కాబట్టి, రాముడు శ్రీ మహావిష్ణువు కాబట్టి దశరథ మహారాజు, దశరథ మహారాజు గారి మాట పాటించాడు, నేనేం విష్ణుమూర్తిని కానుగా, నేనెందుకు పాటిస్తాను? రాముడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఎవరినైనా నేను నిగ్రహించగలను, అరణ్యవాసానికి వెళ్ళాడు, నేనే శ్రీ మహావిష్ణువుని కానుగా నేనెందుకు నిలబెడతాను? నాన్నగారి మాట ప్రతి విషయంలోనూ మీకు మినహాయింపు ఎలా వచ్చేస్తుందంటే, రాముడు దేవుడు చేశాడు, నేనేం దేవుణ్ణి కాదుగా, నేనెందుకు చేస్తాను అన్న భావన వస్తుంది. ఆ భావన మీకు వచ్చిన నాడు రాముడు నరుడిగా వచ్చినటువంటి ప్రయోజనం నశించిపోతుంది. రామాయణ ప్రయోజనం అది కాదు. రామాయణ ప్రయోజనము రాముణ్ణి నరుడుగా మీరు ఆలోచించడమే, రాముణ్ణి నరుడిగా తీసుకుని మీరు అనుష్ఠానం చెయ్యడమే, రాముడు ఎలా ప్రవర్తించాడో అలా మీరు ప్రవర్తించడమే. రాముడికి ఉన్న లక్షణాలలో ఒక్క లక్షణం అంటే, మనం రామాయణాన్ని రామాయణంగా చదివాం, రామాయణాన్ని రామాయణంగా విన్నాం, అలా కాకుండా రామాయణాన్ని రామచంద్రమూర్తికి ఉన్నటువంటి గుణముల పరంగా ఆ వ్యాఖ్యానం మీరు విన్నారనుకోండి, రామాయణాన్ని చదివారనుకోండి, అందులో ఏర్పడేటటువంటి లక్షణం గమ్మత్తుగా ఉంటుంది. అందుచేత పడిపోగానే, తీరా రావణాసురుడి శరీరం పడిపోయిన తర్వాత మొట్టమొదట వచ్చి శోకించిన వాడెవరంటే విభీషణ. అన్నదమ్ములు కొట్టుకున్నంతసేపు బాగానే ఉంటుంది. తోడ పుట్టినవాడు, ఒక తల్లి కొడుకు, ఒక తల్లి కొడుకు, ఒక తండ్రి బిడ్డ, తల్లిదండ్రుల బిడ్డలు అంటే ఆ మర్యాదని మొదటి నుంచి పాటించిన వాడు రామచంద్రమూర్తి. అందుకే తమ్ముడు పడిపోయాడంటే ఆయన యుద్ధం కూడా చెయ్యలేకపోయాడు. దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యంతి ఎత్ర భ్రాతా సహోదర అన్నాడు. ఏ దేశం వెళ్ళినా భార్య దొరుకుతుంది, లేకపోతే భార్య అవడానికి కావలసినటువంటి కన్య దొరుకుతుంది. ఏ దేశం వెళ్ళినా బంధువులు దొరుకుతారు, ఏ దేశం వెళ్ళినా మిత్రులు దొరుకుతారు, కానీ ఒకసారి తోడ పుట్టినటువంటి వాళ్ళు మాత్రం ఇంకా మళ్ళీ రమ్మంటే వచ్చేవాళ్ళు కారు అన్నాడు రాముడు. అందుకే మీకు రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనబడేటటువంటి అన్నదమ్ములు మాత్రమే నలుగురు ఉంటారు చివరి వరకు. మధ్యలో వచ్చినటువంటి వాలి జటాయువులలో వాలి పడిపోతాడు, ఆ తర్వాత జటాయువు కొంత వాలి సుగ్రీవుల్లో వాలి పడిపోతాడు, సుగ్రీవుడు బతుకుతాడు. సంపాతి జటాయువుల్లో జటాయువు పడిపోతాడు, సంపాతి బతుకుతాడు. రావణ కుంభకర్ణ విభీషణుల్లో రావణ కుంభకర్ణులు పడిపోతారు, విభీషణుడు బతుకుతాడు. అందరూ అన్నదమ్ముల్లోనూ ఎక్కడో అక్కడ కొంతమంది పడిపోయి ఒక్కరో ఇద్దరో మిగులుతూ ఉంటారు. ఒక్క రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు మాత్రం బ్రతికుండడానికి కారణం ఆ నలుగురు అన్నదమ్ములు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించారు. అందుకే మొన్నటి రోజున మీకు ఒక మాట చెప్పాను. రాముడు ఒక మాట అంటాడు సుగ్రీవుడితో, సుగ్రీవా నీలాంటి మిత్రుడు ఉండడు, భరతుడు లాంటి తమ్ముడు ఉండడు, నాలాంటి కొడుకు ఉండడు అని చెప్పాడు. ఆ చెప్పడంలో మిత్రుడంటే ఎలా ఉండాలో చెప్పారు, తమ్ముడంటే ఎలా ఉండాలో చెప్పారు, తండ్రికి కొడుకు అంటే ఎలా ఉండాలో చెప్పారు. కొట్టుకున్నంతసేపు కొట్టుకున్నారు. నిజంగా అన్నగారు పడిపోతే విభీషణుడు వచ్చి అంటాడు, తదిదం వీర సంప్రాప్తం మయా పూర్వం సమీరితం కామమోహ పరీతస్య ఎత్తేన రుచితం వచః ఎన్నదర్పాత్ ప్రహస్తోమా నేంద్రజిన్నాపరే జనాః న కుంభకర్ణోతి రథో నాతికాయో నరాంతకః న స్వయం తమ మమన్యేధ తస్యోదర్కోయమాగతః. ఆనాడే అన్నయ్య నీతో వచ్చి నేను ఒక మాట చెప్పాను, అన్నయ్య యుద్ధానికి వెళ్ళవద్దు, నా మాట విను, నువ్వు తప్పు చేశావు, నీ తప్పు నువ్వు దిద్దుకో అని చెప్పాను, నువ్వు నా మాట వినలేదు. ఆ వినకపోవడం వల్ల రావలసినటువంటి ఫలితం ఏమిటో చూసావా అన్నయ్య, ఇవాళ ఎలా పడిపోయి ఉన్నావో, ఇలా కింద పడున్నావు. ఎన్న దర్పాప్రహస్తోవా నేంద్రజిన్నాపరే జనాహ, ఆ రోజున దర్పంతో ప్రహస్తుడు నా మాట వినలేదు, ఇంద్రజిత్ వినలేదు, నా కుంభకర్ణోతిరథో కుంభకర్ణుడు వినలేదు, అతిరథుడు వినలేదు, నాతి కాయో నరాంతకః అతికాయుడు వినలేదు, నరాంతకుడు వినలేదు, నువ్వు వినలేదు, నీ కొడుకులు వినలేదు, నీ సైన్యాధిపతి వినలేదు, నీ మంత్రులు వినలేదు, ఎవ్వరూ వినలేదు. దాని ఫలితం ఏమిటో ఇవాళ చూసావా ఎలా పడిపోయినావో, అందరూ వెళ్ళిపోయారు అని ఆయన అంటాడు. మహానుభావుడు రావణాసురుడు జీవించి ఉన్నంతకాలం ఎందరికో దానాలు చేశాడు, గొప్ప అగ్నిహోత్రాన్ని నిర్వహించాడు, అహితాగ్ని. అటువంటి వాడు మిత్రధర్మాన్ని నెరపాడు, స్నేహితులకి కానుకలు ఇచ్చాడు, భూరిదానాలు చేశాడు, శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. ఇన్ని చేసిన వాడు ఇవాళ కేవలం కింద పడిపోయి ఎందుకు పనికిరాని వాడిగా ఎక్కడో గొప్ప గొప్ప తల్పముల మీద పడుకోవలసిన వాడు ఇవాళ భూమి మీద పడిపోయి ఇలా చేతులు భూమికి ఆంచి నూరు తెరిచి ఉండిపోయాడు. అందుచేత అన్నయ్య నీ పరిస్థితిని చూస్తుంటే నాకు ఇంకా ఈ ప్రపంచంలో దర్పము కలిగినటువంటి వీరుడన్నవాడు ఎవడున్నాడు, శాంతి పొందినటువంటి అగ్నిహోత్రంలో ఉన్నావన్నయ్య అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే రామచంద్రమూర్తి అంటారు, నాయం వినష్టో నిశ్చేష్ట సమరే చండ విక్రమ అత్యున్నత మహోత్సాహ పతితోయమశంకితైహి. విభీషణ నీకు ఒక విషయం చెప్తున్నాను, నీ అన్న రావణాసురుడు యుద్ధం చెయ్యడంలో అశంకితైహి బెంగ పెట్టుకోలేదు, యుద్ధం చెయ్యడానికి భయపడలేదు. ఇది రాముడి యొక్క శీలాన్ని చూపిస్తుంది. రాముడు విభీషణుడితో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్తాడు ఎదర, మీరు దాన్ని దీంతో అన్వయం చేసుకోవాలి. ఈ మాట రాముడు తప్ప రాముడి యొక్క స్థితిలో వేరొకరు ఎవరైనా ఉంటే ఈ మాట అంటారా? తోడ పుట్టినటువంటి తమ్ముడు వీడు దుర్మాత్ముడు, ఇలా పడిపోయాడు, నీ చెప్తే వినలేదు అని చెప్పాడు మొట్టమొదట. చెప్పగానే రాముడు ఏమనాలి, అవునయ్యా నా భార్యని అపహరించి తెచ్చినందుకు తగిన శాస్తి పొందాడనాలి. రాముడు అలా మాట్లాడాడు, ఏ రావణాసురుడు అపహరించి తెచ్చాడో ఆ రావణాసురుడితోటి వైరం రావణుడి శరీరం పడిపోయినప్పుడే తీరిపోయింది. అందుకని ఒకసారి మరణించినటువంటి వ్యక్తి గురించి వైరముతో సంబంధించిన మాట మనిషిగా పుట్టిన వాడి నోటి వెంట రాకూడదు. అందుకని తాను ముందు చేస్తే తప్ప తన నోటి వెంట మాట్లాడరు. ఇది రాముడంటే. అందుకని ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. నాయం మినష్టో నిశ్చేష్ట సమరే చండ విక్రమ. చేతకాని వాళ్లే చూస్తూ నిలబడిపోలేదు మీ అన్నయ్య. ఎంత చండ విక్రమంతో యుద్ధం చేశాడయా, బెగ్గ పెట్టుకోలేదు యుద్ధం చేసేటప్పుడు. అంత యుద్ధం చేసి అత్యున్నత మహోత్సాహ విపరీతమైనటువంటి ఉత్సాహంతో యుద్ధం చేసి నిహతుడై ఇవాళ భూమి మీద పడిపోయాడు. నైవం నినష్టాశ్చోచ్యంతే క్షేత్రధర్మమవస్థితాః వృద్ధిమాశంసమానాయే నిపతంతి రణాజిరే. ఉత్సాహంతో వృద్ధిని కోరి నాతో యుద్ధం చేసి రణభూమి మీద పడిపోయినటువంటి ఈ రావణాసురుడు ఒక వీరుడైనటువంటి వాడు చిట్ట చివర ఎలా పడిపోవాలని కోరుకుంటాడో అలా పడిపోయాడు. అందుచేత ఇందులో దోషం లేదు. ఒక వీరుడన్నవాడి కోరిక ఎప్పుడూ కూడా ఏదుంటుందంటే వీరోచితమైనటువంటి యుద్ధంలో ప్రాణం విడిచిపెట్టాలని ఉంటుంది. అటువంటి యుద్ధంలో ప్రాణం విడిచిపెట్టాడు. 7 రాత్రులు 7 పగళ్ళు ఒక్కడు నిలబడి యుద్ధం చేశాడు, పడిపోయాడు. అందుచేత మీ అన్నయ్య ఉత్తమగతుల్ని పొందాడు. ఎలా మరణించాలో అలా మరణించాడు. చూడండి, దోషం రాముడు చెప్పాడా? చెప్పడు. ఇది రామాయణం వినడం చేత నువ్వు జీవితంలో నేర్చుకోవలసిన గొప్ప సత్యాన్ని మహర్షి ఆవిష్కరిస్తున్నారు. ఎంత శత్రువు కానివ్వండి, రాముడికి రావణాసురుడితో ఉన్న శత్రుత్వం కన్నా శత్రుత్వం ప్రపంచంలో ఎవరికి ఎవరి మీద ఉండదు. ఒకసారి ఒక వ్యక్తి కాని మరణిస్తే ఆ మరణించినటువంటి వ్యక్తికి సంబంధించిన పాపజీవనం ఏదుందో దాని గురించి ప్రాజ్ఞుడైన వాడి నోటి వెంట రాకూడదు. వాడు వెళ్ళిపోయాడంతే, వాడితో పాటే వాడి పాపపు చరిత్ర కూడా వెళ్ళిపోయింది. నువ్వు మాట్లాడితే మంచి కోణం ఏదైనా ఉంటే దాని గురించి మాత్రమే మాట్లాడాలి. అందుకని ఎంత అందంగా మాట్లాడతారో, ఒక మనిషి ఎలా ప్రవర్తించాలో రామచంద్రమూర్తి చూస్తారు. తదనంతరం లోపల ఉన్నటువంటి అంతఃపుర కాంతలందరూ వచ్చారు. మొదట వచ్చిన వారు అంతఃపుర కాంతలు. రామాయణాన్ని రచించడంలో వాల్మీకి మహర్షి తీసుకున్నటువంటి జాగ్రత్త మీరు గమనించాలి. మండోదరి రాలేదు. మొదట వచ్చింది ఎవరొచ్చారంటే కొన్ని వేల మంది భార్యలు పరిగెత్తుకొచ్చారు. ఆ రోజున మీరు చూశారు కదా, సుందరకాండలో ఆయన పడుకుని నిద్రపోతుంటే నచాకులీనా నచ హీన రూపా నదక్షిణా నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపికాంతస్య నకామనీయ. అటువంటి వారు ఎందరో భార్యలు ఉన్నారు ఆయనకి. వీళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి మహర్షి రచనలో గాంభీర్యం ఎక్కడంటే సామాన్యమైనటువంటి స్త్రీలు ఎలా విలపిస్తారో అలాగే విలపించారు. రావణా నువ్వు వెళ్ళిపోయావు, నీతో పాటు మా ఐదోతనం వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు మా భోగం వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు మా ఐశ్వర్యం వెళ్ళిపోయింది, నిష్కారణంగా రాముడితో యుద్ధం చేశావు, ఇంత గొప్పవాడివి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు. ఈ మాట రావణుడికి రావణుడి భార్యలకి తేడా ఏమి ఉండదు. దండంలో వాళ్ళది అదే కోణం. కానీ మీరు ఎప్పుడైనా మహాపతివ్రతల పేర్లు చెప్తే అందులో ఎవరి పేరుంటుంది? మండోదరి పేరుంటుంది. మహాపతివ్రత అయినటువంటి మండోదరి మాట్లాడితే ఎలా ఉంటుందో మహర్షి ఎక్కడైనా రామాయణంలో ఇప్పటి వరకు చెప్పారా? ఎక్కడా చెప్పలేదు మహర్షి. మండోదరి ఇలా మాట్లాడుతుందని కానీ, మండోదరి రావణాసురుడితో మాట్లాడిందని కానీ ఒక్క శ్లోకం ఇప్పటి వరకు మహర్షి చెప్పలేదు. కానీ వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే, ఇంతకన్నా కష్టమైనటువంటి స్థితి స్త్రీ జీవితంలో ఇంకొకటి ఉండదు. తన భర్త యుద్ధభూమిలో పడిపోయి ఉన్నాడు. యుద్ధభూమిలో పడిపోయినటువంటి భర్త దగ్గరికి మండోదరి వచ్చింది. తన భర్త మరణమునకు ఎవరు కారణమో ఆ కారణమైనటువంటి వ్యక్తి అక్కడే కోదండం పట్టుకుని నిలబడి ఉన్నాడు. తన ఒక్క భర్తృమరణంతో సరిపోలేదు, ఇంకా తారకి భర్తృమరణంతో సరిపోయిందని మాత్రమే చెప్పాలి. ఎందుచేత అంటే మండోదరి తారకి కొడుకు బతికున్నాడు, అంగదుడు బతికాడు. విశేషించి వాళ్ళ జాతికి ఒక సాంప్రదాయం ఉంది, ఆవిడ కోరుకుంటే భర్త మరణించారు కాబట్టి భర్త యొక్క సోదరుణ్ణి పొందొచ్చు. సుగ్రీవుడికి ఇల్లాలైపోయింది. కానీ మండోదరి యొక్క పరిస్థితి వేరు. ఆవిడ మహాపతివ్రత, గొప్ప సౌందర్య రాశి. అటువంటి తల్లికి ఇవాళ వైధవ్యం వచ్చింది. ఆవిడ కొడుకులందరూ మరణించారు, ఒక్క కొడుకు లేడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? అంతమంది కొడుకులున్న రావణాసురుడికి ప్రేత సంస్కారం చెయ్యడానికి కొడుకు లేడు. తన భర్త అలా వెళ్ళిపోతే ఆ తర్వాత ఇంకా తన్ని చూడ్డానికి కొడుకులు లేరు, అక్కు హక్కును చేర్చుకోవడానికి భర్త లేడు. నా అన్న బంధువుని ఒక్కడిని మిగల్చకుండా రావణుడు వెళ్ళిపోయాడు. ఇంతమందిని తీసేసినవాడు ఎదురుకుండా ఉన్నాడు. ఈ స్థితిలో ఆక్రోశము పొందినటువంటి స్త్రీ దృష్టి నిహతుడైన భర్తని చూడగానే ఎవరిని ఉద్దేశించి క్రోధంతో మాట్లాడాలి? సహజంగా రాముడిని ఉద్దేశించి మాట్లాడాలి. అప్పుడు స్త్రీ యొక్క దృష్టికోణం ఎటువైపుకి పెడుతుందంటే, నా అభ్యున్నతిని అంతటినీ నువ్వు నాశనం చేశావు, నా కొడుకుల్ని పడగొట్టావు, నా బంధువుల్ని పడగొట్టావు, నా మరుదుల్ని పడగొట్టావు, నా భర్త రాజ్యాన్ని నాశనం చేశావు, నా భర్తని పొట్టన పెట్టుకున్నావు, నేను ఇవాళ అనాథనై నిలబడిపోయాను, దీనికి అంతటికీ నువ్వే కారణం అనాలి. ఇంకొక మాట నేను అనవలసి వస్తే, మహాపతివ్రత అయినటువంటి మండోదరి క్రోధమునకు వశురాలైపోతే శాపం ఇచ్చేంత స్థితికి కూడా వెళ్ళవచ్చు. ఆవిడ మహాపతివ్రత కనుక. కానీ అంటే ఒక విషయం ప్రస్తావన చేయడానికి నేను ఒక పరిశీలనాత్మకమైన దృష్టితో ఈ మాట చెప్తున్నాను. కానీ మండోదరి మహాపతివ్రత అని ఎందుకు అనిపించుకుందో, మిగిలిన భార్యలకి మండోదరికి తేడా ఎక్కడొస్తుందో, ఏ దృష్టికోణంతో చూడడం చేత ఆవిడ మహాపతివ్రత అయిందో, మనందరికీ కడుపులో ఒక అనుమానం ఉంటుంది. అంతమంది స్త్రీలతో రావణుడు పడుకుంటే పక్కనే పాంపు మీద మండోదరి పడుకుంది, ఆవిడ కడుపులో బాధ లేదా? సీతమ్మ నెత్తుకొచ్చి అశోకవనంలో పెట్టి అస్తమానం వెళ్ళి అలా మాట్లాడుతుంటే మండోదరి ఎప్పుడూ చెప్పలేదా? ఒక సాటి స్త్రీ కదా, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యమేమిటో తెలుసుకోలేని పాతివ్రత్యమా మండోదరిది? ఈ మాటలు ఎప్పుడూ మండోదరి రావణాసుడితో చెప్పినట్టు మహర్షి వ్రాయలేదా? లేకపోతే ఇవేవి లేకపోయినా పాతివ్రత్యమేనా? మనకి అనుమానాలు రావా? రావణుడి నిహతుడైతేనే మనకు అన్ని అనుమానాలు వచ్చాయే. మనకి మండోదరి విషయంలో ఇన్ని అనుమానాలు రావా? వస్తాయి. అందుకే మహర్షి గొప్పతనం అంతా ఏమిటో తెలుసా అండి? మీ అనుమానాలన్నీ పటాపంచలైపోయేటట్టు మండోదరి ఎందుకు మహాపతివ్రతో అటువంటి క్లిష్టమైన సన్నివేశంలో మండోదరి మాటల చేత ఆవిష్కరింపచేస్తారు. అవధరించండి. తాసాం విలపమానానాం తథా రాక్షసయోషితాం జ్యేష్ఠపత్ని ప్రియాదీనా భర్తారం సముదైచ్చత దశగ్రీవం హతం దృష్ట్వా రామేణాచింత్య కర్మణ పతిం మండోదరీ తత్ర కృపణా పర్యదేవయత్. అంతఃపురంలోంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే నీలి ముసుగు తీసేసింది. అప్పుడు తీసేసి రావణుడి దగ్గరికి వచ్చి ఓ మాట అంది, మరణించినటువంటి భర్తని చూసి శోకమును పొందినటువంటి మండోదరి భర్తని కౌగిలించుకుని, ఇవాళ నేను మేలిముసుగు లేకుండా పరిగెత్తుకొచ్చానని కోపగించకి. అంటే ఇది ఎవరి యొక్క శీలాన్ని బయట పెడుతుంది? కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేయడంలో చూడండి, తన భార్య మేలిముసుగు జారి కొంచెం బయటకు వస్తే ఎవడు చూసేస్తాడో అని కోప్పడిపోతాడు భార్యని. ఇతరుల భార్యలు అలా కాదా? నీ జీవితం ఇదయ్యా సీతమ్మ తల్లి సుందరకాండలో చెప్పింది. ఇప్పుడు బాగుంటుంది రావణ, ఒంట్లో ఓపికన్నప్పుడు ఒకనాడు నీ శరీరం పడిపోతుంది. పడిపోతే నువ్వు యోగ్యుడవో అయోగ్యుడవో చెప్పేది ఎవరో తెలుసా? చపలం చలితేంద్రియం. నేను చూశాను, ఒక్కొక్క స్త్రీ 80 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత 30 సంవత్సరాల క్రితం పోయినటువంటి భర్త గురించి ఎక్కువ ఎప్పుడూ ప్రస్తావన చెయ్యనటువంటి స్త్రీ 80 సంవత్సరాల వయస్సులో ఇంకా ఇవాళ రాత్రి ప్రాణం విడిచిపెట్టేస్తానగా కొడుకుల్ని పిలిచి, ఒరే మీ నాన్నగారు ఎంతటి మహాత్ముడో తెలుసా అని కొడుకులకి కూడా తెలియనటువంటి విశేషాలని ఆ రోజున కొడుకులకి చెప్పి, మళ్ళీ నాకు జన్మ అంటూ ఉంటే ఆయన భార్యగానే పుట్టాలని నాకు కోరికరా, మీకు తల్లిగా అని అనలేదు ఆవిడ, ఆయనకి భార్యగా పుట్టాలని నా కోరికరా అని కొడుకులతో ఒక తల్లి చెప్పి ఆ రోజు రాత్రి ఆవిడ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ భర్త ఎటువంటి వాడై ఉండాలి? అది వెళ్ళిపోయినటువంటి భర్త యొక్క జీవితం ఏమిటో చెప్తుంది. అందుకే సీతమ్మ తల్లి ఒక మాట అంది, నువ్వు ఎటువంటి వాడివో ప్రపంచంలో సర్టిఫికెట్ ఇవ్వగలిగింది నీ భార్య. ఆవిడ చిట్ట చివర చపలం చెలితేంద్రియం బ్రతికున్న నాళ్ళు కనపడ్డ ప్రతి స్త్రీ చుట్టూ తిరిగిన దుర్మార్గుడా అంటే, ఆనాడు కాదురా నువ్వు చచ్చిపోయినట్టు, బ్రతికున్న నాళ్ళు నువ్వు చనిపోయినట్టే లెక్క. రావణ నువ్వు ఆ మాట అనిపించుకోకూడదు అంది సీతమ్మ తల్లి. వధంచామిచ్చితాఘోరం తయా సౌ పురుషర్షభ విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సలహ అని చెప్పింది. వినలేదా తల్లి మాట, ఇవాళ ఫలితాన్ని పొందుతున్నాడు. ఏ మాట అందో చూడండి. జ్యేష్ఠ పత్ని పెద్ద భార్య మండోధరి అక్కడికి వచ్చి, అయ్యా నా మీలుముసుగు జారిపోయిందని కోప్పడకి అంది. అంటే బతికున్నాళ్ళు ఆయన ప్రవర్తన ఎలాంటిదో ఈవిడ మాటలో బయటికి వచ్చేసింది. ఇది రావణాసురుడు అనిపించుకోకూడని మాట. ఎంత మాట అనిపించుకున్నాడో చూడండి. ఆవిడ అంటుంది, ఎదైవ నగరీం లంకాం దుష్ప్రవేశాం సురైరపి ప్రవిష్టో హనుమాన్ వీర్యా తదైవ వ్యధితా వయం. ఎంతటి మహావీరుడవయ్యా, దేవతలందరినీ ఓడించావా, ఎందరినో తరిమి కొట్టావా, దుర్భేద్యమైనటువంటి కాంచనలంకని నిర్మాణం చేశావా, 10 తలలతో ప్రపంచంలో ఎవడూ లేని రీతిలో 10 తలలతో 20 చేతులతో ప్రకాశించావా, కామరూపివయ్యావా, గొప్ప తపస్సు చేశావా, నరవానరముల చేతిలో తప్ప ఎవ్వరి చేతిలోనూ మరణము లేని వరాన్ని పొందావా, అందరి ఉసురు తీసే యమధర్మరాజు గారిని ఓడించావా, చిట్ట చివరికి ఒక మనుష్యుడి చేతిలో మరణించావా, ఏం ఆశ్చర్యం రావణ నీ జీవితం అంది. అలా అనడంలో సమస్త జాతికి ఒక పాఠం చెప్తోంది వాళ్ళ మహాపతివ్రతగా మండోదరి. ఆవిడ అంటుంది, ఏమయ్యా ఆ రోజే నేను ఒక మాట చెప్పాను, మహానుభావుడు ఒక వానరుడు హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చి నీ పేరు చెప్తే ప్రపంచమంతా గడగడలాడిపోతుంది, నిన్ను ఎందుకు రావణ అని పిలిచారు, నిన్ను అలా పిలవడానికి కారణం రావయతీయ సత్ప్రలాపాన్ కరయతీతి ఇది రావణ, పనికి మాలిన మాటలన్నీ మాట్లాడి లోకాన్ని ఏడిపిస్తావు కాబట్టి నీ పేరు రావణుడని పేరు, అందరినీ ఏడిపిస్తావని నీకు పేరుంటే నీ దగ్గరికి రావడానికి ఎంత భయపడాలి, అలాంటి నిన్ను నీ ఎదటకొచ్చి కూర్చుని ఒక మాట అన్నారు ఆ రోజున, నీ 10 తలకాయలు ఇప్పుడే గిల్లేస్తాను రా, రాముడు చంపుతానని ప్రతిజ్ఞ చేశాడని నిన్ను వదిలేను రా అన్నాడు హనుమ అని లంకనంతని కాల్చి వెళ్ళిపోయాడయ్యా. పైగా ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయారైనా వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను, వెళ్ళిపోయేటప్పుడు సీతమ్మకొక్కదానికే నమస్కారం చేస్తానన్నారు. అంతటి మహాప్రాజ్ఞుడైన వ్యక్తి, అంతటి బలశాలి అయిన వ్యక్తి ఒక్కడే వచ్చి లంకనంతటినీ నాశనం చేసి సీతమ్మకి అలాగే నమస్కరించి వెళ్ళిపోతే నీకు ఇంగిత జ్ఞానం రాలేదు, నీ మనస్సులో శంక కలగలేదు, ఇటువంటి వానరములు కొన్ని కోట్లున్నాయని ఆయన చెప్పారు, నువ్వు అనుమాన పడలేదు, నా జీవితానికి ప్రమాదం వస్తుందన్న ఆలోచన నీకు రాలేదు, నీ బుద్ధి ఎంత విచలితమైపోయింది రావణ, ఎదైవ వానరైర్దోరై బద్ధసేతుర్మహర్ణవే తదైవ హృదయేనాహం శంకే రామ మమానుషం. ఏమి వానరములయ్యా, కోతులంటే చపల బుద్ధికి పెట్టింది పేరు, అలాంటి కోతులు కొన్ని కోట్ల కోతుల్ని వెంట పెట్టుకుని వచ్చాడా, కోతులన్నింటితో కలిపి సముద్రానికి సేతువు కట్టించాడా, సేతువు కట్టించి దాటి వచ్చాడా, నీకు అనుమానం రావద్దు, నీకు అనుమానం రాలేదు, అంటే నీ బుద్ధి అహంకారగ్రస్తమై నిండిపోయింది. దాని ఫలితం చూసావా రావణ, వ్యక్తమేష మహాయోగి పరమాత్మా సనాతన అనాది మధ్య నిధనో మహత పరమో మహాన్ తమస పరమోధాత శంఖచక్రగదాధర శ్రీవత్సవక్షా నిశ్య నిత్యశ్రీ అజయ్య శాశ్వతోద్రువ మానుషం వపురాస్తాయ విష్ణు సత్య పరాక్రమ సర్వై పరివృతో దేవై వానర్వత్వ ముపాగతై సర్వలోకేశ్వర సాక్షాత్ లోకానాం హితకామ్యయ స రాక్షస పరీవారం హతవాం స్వాం మహాద్యుతి. మండోదర్ అంటుంది, అని ఒక మనుష్యుడి చేతిలో మరణించావా నువ్వు, రాముడు ఒక మనుష్యుడు వచ్చి నిన్ను పడగొట్టాడా అని ఇటు తిరిగి చూసింది. రాముడు కనపడ్డాడు, కనబడగానే గమ్మత్తేమిటో తెలుసా అండి, రాముణ్ణి యుద్ధభూమిలో ఇన్ని మాటలు చూశాడు రావణాసురుడు, రాముడు ఎవరో రావణుడికి కనపడలేదు, రాముడు ఎవరో ఇన్ని కోట్ల రాక్షస సైన్యానికి దర్శనం అవ్వలేదు. ఆ స్థితిలో ఇలా చూడగానే రాముడెవరో మండోదరికి దర్శనమయ్యాడు. ఈయన మనుష్యుడటయా, ఈయన మనుష్యుడు కాడు. వ్యక్తమేష మహాయోగి పరమాత్మ సనాతన, ఆయన పరమాత్మయా సనాతనుడు, నిన్ను నిగ్రహించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు.
అనాదిమధ్య నిధనో మహత పరమో మహాన్ తమస పరమోధాత శంఖచక్ర గదాధర శ్రీవక్షవక్షానిత్య శ్రీ అజయ్య శాశ్వతోద్రువ మాపుషం వపురాస్తాయ విష్ణు సత్యపరక్రమ సర్వైహి పరివృతో దేవైహి వానరత్వ అపాగతైహి. దేవతలందరినీ వానర రూపాన్ని ధరింపచేశాడు. వారి తేజస్సులు వానర తేజస్సులుగా మారే వానరులుగా వెంట పెట్టుకుని శంఖచక్ర గదాపద్మములను నాలుగు చేతులలో పట్టుకునేటటువంటి వాడు సనాతనుడు, ఈ సమస్త లోకములను రక్షించేటటువంటి వాడు, ఎవరి యందు పుట్టి ఎవరి యందు పెరిగి ఎవరి యందు లయమవుతోందో అటువంటి వాడు, సర్వలోకములను రక్షించేటటువంటి వాడు, ప్రజల యొక్క కామ్యములను తీర్చగలిగినటువంటి వాడు, రాక్షసులను పరిమార్చగలిగినటువంటి వాడు, అటువంటి శ్రీ మహావిష్ణు అయ్యా వచ్చినవాడు. ఆ శ్రీ మహావిష్ణువు వచ్చాడని నీవు ఇన్ని మాటలు రాముణ్ణి చూస్తే నీకెందుకు అర్థం అవ్వలేదు రావణ అని అడిగింది రాముణ్ణి చూసి. ఇది మహాపాతివ్రత్యం అంటే. లోపల ఎంత సత్యదర్శనం చేసిందో చూడండి ఆ తల్లి. ఒక్కసారి రాముణ్ణి చూస్తే మేలిముసుగు జారిపోతేనే ఒప్పుకోని రావణుడు రాముణ్ణి చూడనిస్తాడా తన భార్యని? ఆవిడ మొట్టమొదటిసారి చూసింది ఆ స్థితిలో. ఆ స్థితిలో రాముడి వంక చూడగానే రాముడు శ్రీమన్నారాయణుడిగా దర్శనమైంది మండోదరికి. దర్శనం అవడంలోనే ఆవిడ ఎటువంటి పాతివ్రత్యం ఉన్న తల్లో, ఎటువంటి గొప్ప ఉన్నతమైన సంస్కారం ఉన్న తల్లో అర్థమైపోవాలి. సర్టిఫికెట్లు ఇవ్వకుండా మహర్షి మండోదరి పాతివ్రత్యాన్ని ఈ ఘట్టంలో ఆవిష్కరిస్తాడు. దీనికి ఎంత గుండె దమ్ముండాలి ఇలాంటి రచన చెయ్యాలంటే. ఇది వాల్మీకి మహర్షి రచనా వైచిత్రి. ఇది అందుకని ఋషివాక్యం ఋషివాక్యమైంది. ఇది ఆయన గొప్పతనం రామాయణంలో అని ఆవిడంది. అయినా రావణ, నువ్వు రాముడి చేత సంహరింపబడ్డావని లోకం అనుకుంటోంది. నాకు తెలుసు నీ భార్యని కనుక నువ్వు దేనితో చనిపోయావో నాకు తెలుసు. భార్య మాత్రమే చెప్పగలదు భర్తకి సంబంధించినటువంటి కొన్ని చాలా ప్రగాఢమైన బలహీనతలు భార్యకి తెలిసిపోతాయి. ఆవిడ ఎలా చెప్పిందో చూడండి. ఇంద్రియాణి పురాజిత్వ జితం త్రిభువనంత్వయ స్మరవిద్భిరివత తద్వైర ఇంద్రియైరేవ నిర్జిత. ఒకనకొకప్పుడు నువ్వు తపస్సు చెయ్యాలనుకున్నావు. తపస్సు చేసినప్పుడు ఇంద్రియాలని బలవంతంగా తొక్కిపెట్టావు. తొక్కిపెట్టి తపస్సు చేశావు, ప్రత్యక్షమయ్యారు బ్రహ్మగారు, వరాలు పొందావు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగపట్టాయి. నువ్వు మమ్మల్ని బలవంతంగా తొక్కిపెట్టావు, చూడు నీ మీద పగ తీర్చుకుంటానన్నాయి. అందుకని నీ మీద పగ తీర్చుకున్నది రాముడు కాడు, ఇంద్రియాలు పగ తీర్చుకున్నాయి. నిన్నటి రోజున మీకు ఒకటి చెప్పాను, ఇంద్రియ లౌల్యము చేసి చంపేటటువంటి మాయామానుష రూపం అమ్మవారిది. ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళిపోతుంది మండోదరి. అది ఆవిడ యొక్క జ్ఞానం, అది ఆవిడ యొక్క స్థితి. అందుకని నీ ఇంద్రియాలు నిన్ను చంపేశాయి. లేకపోతే ఇంత కామలోభమా రావణ నీకు? ఎటువంటి ప్రశ్నలు అడిగిందో చూడండి. ఇది సీతమ్మ సుందరకాండలో చెప్పింది. నిన్ను ఈ ప్రశ్నలు వేస్తారా జాగ్రత్త. విచ్చ వచ్చినట్టు ఒంట్లో ఓపికన్నప్పుడు తిరగడం కాదు, తర్వాత నీ బతుకు బయటపడిపోతుందని చెప్పింది ఆవిడ. క్రియతామ విరోధశ్చ రాఘవేణేతి యన్మయ ఉచ్యమానోన గృహ్ణాసి తస్యేయం జస్తిరాగత అకస్మాచ్చాభికామోసి సీతాం రాక్షస పుంగవ ఐశ్వర్యస్య వినాశాయ దేహస్య స్వజనస్య చ. ఏమయ్యా, ఒక్కసారి కామం పుట్టింది అనడానికి నీ విషయంలో ఆస్కారం లేదయ్యా. కొన్ని వేల మంది భార్యలున్నారు నీకు, మహాసౌందర్య రాసులైన భార్యలున్నారు. వారిలో ఎవరితో నువ్వు క్రీడించినా నీ కామము అదుపులో ఉంటుంది. కానీ సీతమ్మయందు ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతమ్మయందు కామం పుట్టడం ఆవిడ్ని నువ్వు అనుభవించడం కాదు, మూడు మరణించడానికి నీకు ఆ కోరిక పుట్టింది. నువ్వు, నీ వారు, నీ రాజ్యము మూడు భ్రష్టం అవడానికి పుట్టింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి శ్లోకం. మహాపురుషులుగా పేర్గాంచి నడిచి వస్తుంటే కాళ్ళ మీద పువ్వులు వేయించుకుని జీవితంలో చాలా కాలం కొన్ని కోట్ల కోట్ల మంది చేత ఆరాధింపబడినటువంటి మహాపురుషులు నిజంగా వారు కారణజన్ములే. అటువంటి స్థితిలో లోకాల్ని ఉర్రూతలూపినటువంటి వారు పరకాంత వ్యామోహము చేత అలాగే వెళ్ళిపోయారు. అందుచేత ఆ తల్లి చెప్తోంది, చూసావా మూడు వెళ్ళిపోయాయి, రాజ్యము వెళ్ళిపోయింది పరకాంత వ్యామోహంలో, రెండు నువ్వు వెళ్ళిపోయావు, మూడు నీ స్వజనం వెళ్ళిపోయావు. మూడు వెళ్ళిపోతాయి, మిగిలిన పాపంలో కొన్ని కొన్ని పాపాలు అంత కట్టి కుడపవు, కానీ మహాపతివ్రతల జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదమో చూపిస్తోంది. మన పిల్లలకి మనం చెప్పవలసినటువంటి సంస్కారం ఏదో, పిల్లలు పాడైపోకుండా ఉండడానికి ఏ సంస్కారం నేర్పాలో మండోదరి ఇవ్వాల టీచర్ పోస్ట్లో కూర్చుని లోకానికి పాఠం చెప్తుంది. ఆవిడ అంటుంది, నీకు అర్థం కాలేదయ్యా సీతమ్మ అంటే ఎవరో, నీ దురదృష్టం. అరుంధత్యా విశిష్టాంతాం రోహిణ్యాశ్చాపి దుర్మతే సీతాం దర్శయతామాన్యాం త్వయా యసదృశం కృతం దుర్మతే అని పిలిచింది. ఇదే కదా చెప్పింది సీతమ్మ, ఒరే నిన్ను పిలుస్తారు రా రేపు అంది. ఆవిడ వినలేదు, వాడు మరణించిన భర్త అక్కడ ఉండగా పట్ట మహిషి పిలుస్తోంది ఇవాళ, దుర్మతి దుష్టబుద్ధి కలిగిన వాడా నీకు అర్థం కాలేదురా, ఆవిడ రోహిణి కన్నా గొప్పది సీతమ్మ, అరుంధతి కన్నా గొప్పది సీతమ్మ. అటువంటి తల్లిని వసుధాయాశ్చ వసుధాం శ్రియశ్రీం భర్తృవత్సలాం సీతాం సర్వానవద్యాంగి అరణ్యే విజనే శుభాం. తన భర్తని అనుగమించి వచ్చినటువంటి మహాపతివ్రత, భర్త యందు విశేషమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఇల్లాలు, భూదేవికి భూదేవి, శ్రీమహాలక్ష్మికి శ్రీమహాలక్ష్మి, అటువంటి ఇల్లాల్ని ఒంటరిది అరణ్యంలో ఉండగా ఎత్తుకొచ్చావు. ఆ తల్లి తేజస్సు నిన్ను కాల్చేదురా. అనయిత్వాతు తాం దీనాం చద్మనాత్మ సదూషణ అప్రాప్య చైవతం కామం మైథిలీ సంగమే కృతం పతివ్రతాయాస్తపస నూనం దగ్ధోసి మే ప్రభో. నీకు ఎన్నో మార్లు చెప్పాను రావణ, ఇక్కడ చెప్పేస్తోంది బయటికి, మండోదరి చెప్పలేదేమో అన్న అనుమానం ఇక్కడ తొలగిపోతుంది. ఆ తల్లిని తీసుకొచ్చి నువ్వు పొందేటటువంటి సుఖం లేదు, నాశనం అయిపోతావని చెప్పాను, నువ్వు నా మాట వినలేదు. అటువంటి దీనురాలైనటువంటి మైథిలిని తీసుకొచ్చి, సీతమ్మని తీసుకొచ్చి అశోకవనంలో బంధించి అనకూడని మాటలన్నీ అన్నావు, ఆవిడ యొక్క మనస్సుని కష్టపెట్టావు, దానివల్ల ఆవిడ పాతివ్రత్యానికేం ప్రమాదం రాలేదు, ఆవిడ అగ్నిహోత్రం, కానీ నువ్వు మరణించావు రావణ. చూశావా, అవశ్యమేవ లభతే ఫలం పాపస్య కర్మణ ఘోరం పర్యాగతే కాలే కర్తానా శ్వత్ర సంశయ. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది, ఏమండి ఆయన ఎప్పుడు భగవంతుడు జోలికే వెళ్ళాడు కదా, ఒక్కనాడో నమస్కారం చెయ్యడు కదా, మరి అటువంటి వాడు అన్ని విధాల అంత శ్రేయోభివృద్ధితో అంత హాయిగా ఉంటాడు, ఏమిటండి భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, దేవుడో దేవుడో అని దేవుణ్ణి పట్టుకున్న వాళ్ళు కష్టాలు పడుతుంటారు, ఏమిటండి ఈ విచిత్రం, చాలా ఉండవలసినటువంటి ధర్మ సందేహం. అది లోకంలో గమనించినటువంటి పెద్దలకి అనుమానం వస్తుంది, అది అనుభవంలోంచి వేసినటువంటి ప్రశ్న, మంచి ప్రశ్న. దానికి ఇవాళ మండోదరి సమాధానం చెప్తోంది, ఏమయ్యా ఈ పెరగడం ఎలా పెరగడం లాంటిదో తెలుసా, గాలిబుడగలోకి గాలి ఊదడం లాంటిది. ఎందుకని, గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యములన్నీ చాలా వేగంగా ఖర్చు అవుతున్నాయి, వాపు బలుపు కాదు వాస్తోంది, కానీ రక్షణ లేనటువంటిది. ఆ గాలి ఏ సమయంలో ఎక్కువ అవుతుందో బుడగలో మీకు తెలియదు, ఇంత పిసరు ఎక్కువైందా, డు నాట్ స్ట్రెచ్ ది స్ట్రింగ్ బియాండ్ ద లాస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ ఎలాస్టిసిటీ అని ఒక ప్రొవర్బ్ ఇంగ్లీష్లో. మీరు ఒక సాగేటటువంటి తాడు పట్టుకుని సాగదీసుకుంటూ వెడితే సాగుతున్నట్టు 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 అనిపిస్తుంది, కానీ ఎక్కడ తెగిపోయే గుణం ఉందో మీకు తెలియదు. ఆ తెగిపోయేటటువంటి స్థితికి వచ్చిన నాడు ఏ నోటీసు ఇవ్వదు, ఎందుకంటే రక్షణ పొందడానికి కావలసినటువంటి దైవానుగ్రహాన్ని అపేక్షించి చేసిన పుణ్యము లేదు. ఆనాడు మధ్య పతనం అయిపోతుంది, ఏమిటండి అంతవారు ఇలా అయిపోయారా అంటారు, ఎందుకని రక్షించడానికి వెనక ఏమీ లేదు. పోతన గారు చెప్తారు, రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, చిన్న ప్రమాదం ఎదురొచ్చింది అనుకోండి అంతే దెబ్బ తినేయవలసిందే, ఎందుకంటే ఏ రక్షణ ఆ రోజున ఉండాలో ఆ రక్షణ దైవము వైపు నుంచి రాదు కనుక, దైవము వైపు నుంచి పరిపూర్ణమైన రక్షణ ఉన్నవాడికి ఎంత ప్రమాదమే రానివ్వండి, ఆ ప్రమాదము వాడిని ఏమీ చేయదు, దైవం వాడిని రక్షించుకుంటుంది. ఎందుకని దైవానుగ్రహము ఉన్నది కనుక. తేడా చెప్పేస్తోంది సీతమ్మ, నువ్వు నీ చేసినటువంటి పురాకృత పుణ్య విశేషం కాంచన లంకను అనుభవించావు, సీతమ్మని తెచ్చి ఇంట్లో పెట్టావు, ఆ పాపం అనుభవానికి రావడం మొదలుపెట్టింది, అంతే తెగిపోతుంది, అంతే బుడగ పగిలిపోతుంది, తాడు తెగిపోతుంది. అక్కడ ఇంకా మళ్ళీ కొంతకాలం అనుభవించడం, ఆ తర్వాత ఏదో బుద్ధి రావడం ఉండదురా. ఎందుకని ప్రమాదం వేపుకి బుద్ధి తీసుకెళ్ళిపోతుంది, దైవానుగ్రహం అయిపోయింది కాబట్టి, ఈ పుణ్యం అయిపోయింది కాబట్టి, అందుకని పడిపోయావు రావణ అను తీర్పు చెప్పేసింది తల్లి. మరి ఎవరు రక్షింపబడ్డవాడు ఇంత లంకాపట్టణంలో? ఒక్కడే, ఎవరైనా విభీషణుడు. ఎందుకని పుణ్యము చేసి ఉన్నాడు, అంతటి పాపపు జీవితం ఉన్న వాళ్ళ మధ్యలో ఒక్కడే పుణ్యాన్ని నమ్మాడు. తీర్పు చెప్తోంది ఇవాళ, శుభశ్చత్ శుభమాప్నోతి పాపకృత్ పాపమశ్నుతే విభీషణ సుఖం ప్రాప్తం త్వం ప్రాప్త పాపమీదృశం. విభీషణుడు శుభాలు చేశాడు, పుణ్యం చేశాడు, సీతమ్మ ఎవరో తెలుసుకున్నాడు, నువ్వు చంపేస్తావైనా అన్నా సరే అన్నయ్యా వద్దన్నయ్యా అని చెప్పాడు. ఆ పుణ్యఫలం విభీషణుడికి ఇవాళ అనుభవంలోకి వస్తోంది. బతికిపోయాడు ఇంతమందిలో, రాజవుపోతున్నాడు. నువ్వు వినలేదు, పాపం ఒకటే చేశావు, పుడగ పెరిగినట్టు ఐశ్వర్యం అనుభవించావు, పాపము ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది, పేలిపోయిందంతే పుడగ, ఎందుకని నీకు రక్షణ లేదు. ఇది రావణ నీ జీవితం. ఇప్పుడు రావణుడి గురించి మాత్రమే మాట్లాడుతోందా? మండోదరి వాక్యములు సమస్త లోకమునకు పనికొస్తాయా? సమస్త లోకమునకు ఉపదేశములే. ఒక మహాపతివ్రత మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడుతోంది తల్లి. ఆ రోజున ఆవిడంది, నకులేన నరూపేణ నదాక్షిణ్యేన మైథిలి మయాధికా వాతుల్యావా తత్వం మోహాన్న బుద్ధ్యసే. రావణ, సీత నాకన్నా గొప్ప కులంలో పుట్టిందా? నాకన్నా గొప్ప రూపవత? నాకన్నా గొప్ప దాక్షిణ్యం ఉన్నదా? ఎందులో సీత నాకన్నా గొప్పది? కానీ నీ దురదృష్టం, నాకన్నా నీకు సీత గొప్పదిలా కనపడింది అంది. అయితే మనకి ఇక్కడ వెంటనే ఒక అనుమానం వచ్చేస్తుంది. అదేమిటండి, సీతమ్మ సీతమ్మే కదా, ఇప్పుడే కదా చెప్పింది, అంత మాట మళ్ళీ సీతమ్మని అనచ్చా, సీతమ్మతో మండోదరి పోల్చుకోవచ్చా అని. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏ భార్య అయినా అలాగే మాట్లాడాలి, ఏ ఉత్తమురాలైన భార్య అయినా తన భర్త గురించి చెప్పేటప్పుడు అన్ని విధాలా నేను ఆయనకి సరిపోయిన దాన్ని అన్న విశ్వాసం భార్యకు ఉండాలి. నాకన్నా ఏ విషయంలో అవతల వారు అధికురాలు అని భర్త మనస్సుని కట్టడి చేసి తన వైపుకు పెట్టుకోవాలి. అందుకే తలంబ్రాలు పోయిస్తారు. ఎందుకని పాపబుద్ధి అటువైపు ఇటువైపు రెండు వైపులా చెదరకూడదని. ఆ మాట మండోదరి అనడం చాలా న్యాయం. ఒక భార్య ఆ మాట అనాలి, నాకన్నా ఆ విషయంలో ఎక్కువే లేవయ్యా సీతమ్మ, అందుకని వెళ్ళావు, తప్పే ఉంది అనడానికి ఇదేమన్నా టీ బ్లాక్ అండ్ వైట్ టీవీ కలర్ టీవీయా? కాదు, అది జీవితం. జీవితంలో ఒకసారి నువ్వు తాళి కట్టిన తరువాత ఇఫ్ ఇట్ ఇస్ ఏ టీవీ, ఆల్ రైట్, యూ సెల్ ఇట్ అవే అండ్ గోయింగ్ ఫర్ అనదర్ కలర్ టీవీ, ప్రాబ్లం లేదు. నువ్వు VCD కొనుక్కున్నావు, బజార్లో DVD వచ్చింది, నష్టం లేదు, ఇది ఎవడో కొనకపోతే పక్కన బారేసి DVD తెచ్చుకో. బట్ జీవితం అలా కాదే, నువ్వు ఒకసారి తాళి కడితే అగ్నిసాక్షిగా ఒక మాట చెప్పావు, ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి. ఇంకా నీ జీవితం ఆ మూడు విషయాల్లో ఆవిడతో ముడిపడి ఉంది. నీ జీవితంలో ఎప్పుడైనా మనస్సులో ఉల్లాసమైన కోరిక పుడితే అది నీ భార్య యందు మాత్రమే కలగాలి. అన్యుల యందు ఆ భావన కలిగితే వెంటనే స్నానం చేసి నువ్వు వెళ్ళి పూజామందిరంలోకి వచ్చిన అమ్మవారికోసారి ధ్యానం చేయాలి. అమ్మా, నా బుద్ధి యందు పాపపు బుద్ధి ప్రవేశిస్తోందని ప్రయత్నపూర్వకంగా 10 మార్లు అమ్మా చెల్లెమ్మా చెల్లెమ్మా అని పిలవాలి. లేకపోతే నువ్వు పతనమైపోతావు. ఎందుకని అత్యంత ప్రమాదకరమైన పాపం. ఈ పాపం వైపుకు బుద్ధి వెళ్లకుండా ఉండడానికి ఈ మాట ఒక స్త్రీ అలాగే మాట్లాడాలి. అంతేకాని నాకన్నా ఆవిడ ఎక్కువ కదండి, అందుకని పాపం మీరు వెళ్తే తప్పు లేదండి అని మండోదరి అంటే మహాపతివ్రత ఎందుకు అవుతుంది? ఆ మాట ఒక స్త్రీ మాట్లాడచ్చా? ఎప్పుడూ మాట్లాడకూడదు. అందుకే మండోదరు అలాగే మాట్లాడింది, అందులో దోషం ఎక్కడుంది? ఏమీ దోషం లేదు. అందు చూడండి, ఆవిడ మహాతల్లి ఆ స్థితిలో మాట్లాడితే మండోదరి వాక్యాలంటే ఎంత గంభీరంగా ఎంత గుంభనంగా ఎంత అందంగా మాట్లాడుతుందో. ఆవిడంది, పితా దానవరాజో మే భర్తా మే రాక్షసేశ్వర పుత్రో మే శక్రనిజేత ఇత్యేవం గర్వితాభృశం దృప్తారి మర్దనాశూరాః ప్రఖ్యాత బలపౌరుషాః అకుతశ్చిద్ భయానాథ మమేత్యాసీన్ మతిర్ధృడా తేషమేవాం ప్రభావానాం యష్మాకం లోపమం మహత్ కదం భయం అసంబుద్ధం మానుషా దిదమాగత్. మానుష దిదమాగతం. చూశావా రావణ, జీవితాలంటే ఎలా ఉంటాయో. ఎంత గొప్ప మాట చెప్పేసిందో చూడండి. పెద్దల వైపు నుంచి నీకు ఐశ్వర్యం రావచ్చు, లేదా నీ అదృష్టం బాగుండి నువ్వే అమ్మవారి అనుగ్రహంతో అపారమైన ఐశ్వర్యాన్ని పొందొచ్చు. కానీ కొత్తవి కలిసి రావడాన్ని శాస్త్రంలో యోగము అంటారు. అంతకుముందు లేదు నీకు ఐశ్వర్యం, నీకు ఏదో ఒక రూపంలో ఆ ఐశ్వర్యం కలిసి వచ్చింది, అలా వస్తే యోగం అంటారు. మనం అడిగితే ఒకటే అడుగుతాం, యోగక్షేమములు అడుగుతాం అంతేకాని యోగం ఒక్కటి అడగడం, క్షేమం ఒక్కటి అడగం. యోగము అంటే వచ్చింది, వచ్చినది ఉండుట క్షేమము. వచ్చినది ఉండాలి, ఉంటేనే తర్వాత పిల్లలు తింటారు, ఆచంద్రతారార్కం వంశం వృద్ధిలో ఉంటుంది. ఈ యోగక్షేమములు ఎక్కడ పాడైపోతాయో ఇవాళ మండోదరి చెప్పేస్తోంది. ఆవిడంది, నా తండ్రి దానవరాజు అయినటువంటి మయుడు, నా భర్త లోకములన్నిటినీ గెలిచినటువంటి రావణుడు, నా కుమారుడు ఇంద్రుణ్ణి జయించినటువంటి మేఘనాథుడు, నేనున్న రాజ్యం లంకారాజ్యం, అది కాంచన లంక, అది దుర్నిరీక్ష్యం, దాని వైపు కన్నెత్తి చూడగలిగిన వాడు లేడు అని అహంకరించాను. కానీ ఇది నిలబడలేదయా, అపత్థమైపోయింది. ఇవాళ నేనేమయ్యానో తెలుసా, కొడుకు లేడు, భర్త లేడు, రాజ్యం లేదు, బంధువులు లేరు, నీకు తలకురివి పెట్టడానికి ఒక కొడుకు మిగలలేదు. ఒక్క 10 రోజుల్లో నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఎందువల్ల అయిపోయింది? మహాపాతకం నువ్వు చేశావు. ఇంట్లో ఉన్నటువంటి యజమాని చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన శాస్త్రాలు, మన సంప్రదాయాలు అంత గంభీరంగా ఉంటాయి. వివాహం చేసుకునేటప్పుడు స్నాతకోత్సవము అని ఒకటి చేస్తారు. తండ్రి చాలా జాగ్రత్తగా నడిపించవలసినటువంటి క్రతువుల్లో స్నాతకోత్సవం ఒకటి. నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, అసలు స్నాతకోత్సవంలో పెండ్లి కుమారుడికి చెప్పేటటువంటి మంత్రాలకి అర్థం చాలామందికి తెలియదు. వాటిని మంత్రము మంత్రార్థము తెలుగులో ముద్ర వేసి దాన్ని పెళ్లి కొడుక్కో 2 రోజులు ముందే ఇచ్చి, ఒరే నాయన ఒక్కసారి ఇది చదువుకోరా అని చెప్తే లోకం, మీరు నవ్వకండి, నేను ఒక గంభీరమైన విషయాన్ని ప్రస్తావన చేశాను. ఎందుచేత అంటే అందులో పక్కన కూర్చోపెట్టుకుని ఒక మాట చెప్తారు, ఒరే నాన్న ఎప్పుడూ కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఎప్పుడూ కూడా నువ్వు దానం చెయ్యడంలో ప్రమాద పడకు అని ప్రమదితవ్యం 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 అంటూ ఆ మంత్రం చెప్తారు. ఇలా చెప్తే వాడి బుర్రలోకి వెళ్ళి వాడు రేపు పొద్దున్న ఎందుకు, నీ కుటుంబాధిపతి, వాడి భార్య వాడికి ఉంది, ఉండడం చేత వాడు పూజ చేస్తే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాడి గోత్రనామాలు చెప్పుకుని ధర్మార్థ చతుర్విధ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం అని సంకల్పం చెప్పుకుని పూజ చేస్తాడు. అందుకని ఇంటి యజమాని ఎలా ఉండాలో, యజమాని మంచివాడు అనుకోండి కిందవాళ్ళు రక్షణ పొందుతారు, కిందవాళ్ళు మంచివాళ్ళు, యజమాని మంచివాడు కాదనుకోండి కిందవాడు దూరం అయిపోతే వాడు రక్షణ పొందుతాడు, వీడిని ఆశ్రయించి ఉన్న వాళ్ళందరూ పాడైపోతారు. చెట్టుకి ఒక ఆకు ఎండిపోయింది అనుకోండి ప్రమాదం లేదు, చెట్టు వేరు పుచ్చిపోయింది అనుకోండి చెట్టు నాశనం అయిపోతుంది. అందుకని ఇంటికి పెద్దవాడు చెట్టుకి వేరు లాంటి వాడు. అందుకని ఇవాళ చెప్పేస్తోంది మండోదరి, నేను మయుడి యొక్క కుమార్తెని, ఏమైంది నాకు, ఇంద్రజిత్తుకి తల్లిని, ఏమైంది నాకు, రావణాసురుడికి భార్యని, కాంచన లంకకి పట్టమహిషిని, ఏమైంది నాకు ఇవాళ 10 రోజుల్లో నా పరిస్థితి ఏమిటి. నా భర్త శరీరం భూమి మీద పడిపోతే దానికి అగ్నిహోత్రం పెట్టే కొడుకు లేడు, నేను విధవనై నిలబడిపోతే అమ్మా రా అమ్మా అని ఓదార్చి తీసుకెళ్లే కొడుకు లేడు. లేడా నాకు, ఉన్నాడు ఒకప్పుడు, వాడు మేఘనాథుడు ఇంద్రజిత్, ఉన్నాడా, నీ వల్లే పోయాడా కొడుకు. నువ్వు చేసిన మహాపాతకం నా కొడుకుని తీసుకెళ్ళిపోయింది, నువ్వు చేసిన మహాపాతకం రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయింది, నువ్వు చేసిన మహాపాతకం నా బంధువులందరినీ తీసుకెళ్ళిపోయింది, నువ్వు చేసిన మహాపాతకం నిన్ను తీసుకెళ్ళిపోయింది. కానీ నేనేమైపోయాను, విధవనై ఉండిపోయాను, దీనికి కారణం నువ్వు కాదా ప్రశ్న వేస్తోంది ఇవాళ మండోదరి. ఈ ప్రశ్న నువ్వు వేయించుకోకు జీవితంలో, ఇది మండోదరి యొక్క సందేశం ప్రపంచానికి. అందుకని ఏ పాపం జోలికిడితే కట్టి కుడిపేస్తుందో, నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తుందో, నీ ఐశ్వర్యాన్ని పతనం చేస్తుందో, దాని జోలికెళ్ళకు. చెప్పారు పెద్దలు, నువ్వు వినలేదు. వినకపోవడం ఎంత ప్రమాదం తెచ్చిందో చూశావా రావణ, అది కేవలం ఏడుపండది, ఒక మహాపతివ్రత ఎన్ని విషయాలని లోకాలకి లోకానికి చెప్తుందో చూడండి ఇవాళ. అందుకని ఆ మాట చెప్పి ఆవిడ అంటుంది, ప్రవదాస్యత్య ఏవాయం త్వాం ప్రతి ప్రాయశో నృప పతివ్రతానామాకస్మా పతం చ శృణిభూతలే. మహాపతివ్రత అయినటువంటి స్త్రీ ఏ ఇంటికైనా వచ్చి కన్నీరు పెడితే ఆ కంటి నీరు కింద పడితే భూమి మీద ఆ ఇల్లు కాలిపోతుంది, ఆ ఇల్లు నాశనమైపోతుంది. ఎక్కడో తెలుసా అండి, పతివ్రత అంటే మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకొక స్త్రీ మన గురించి ఏడవక్కర్లేదు, నా భార్య నా గురించి ఏడ్చినా అంతే ప్రమాదం. ఎందుకని, నా భార్యని నాకు కన్యాదానం చేసేటప్పుడు మా మామగారు ఇదిగోనో పిల్లనిస్తున్నాను ఆడపిల్ల కదా ఎవడు దొరుకుతాడా అని చూస్తున్నాను పట్టుకుబాబాయ్ కోటేశ్వరరావు అనేమి ఇవ్వలేదు. ఇచ్చేటప్పుడు ఒక మర్యాద పాటిస్తాం మనం. ఆవిడ్ని బుట్టలో కూర్చోపెట్టి పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే, అబ్బాయి ఈ అమ్మాయి మహాలక్ష్మి, నువ్వు వృద్ధిలోకి రావాలి, వృద్ధిలోకి రావాలి అంటే నీకు పక్కన ఐశ్వర్యం ఉండాలి, నీ ఇంటిలో లక్ష్మీదేవిగా నీకు ఈ అమ్మాయిని ఇస్తున్నాను అని ప్రతిజ్ఞలు చేయించుకుంటాడు. మనకి సంస్కృతం రాదు కాబట్టి ఆ మంత్రాలు అర్థం కావు కాబట్టి గొడవే లేదు మనకు. అసలు నేను ఎప్పుడూ దిగంబరంగా స్నానం చెయ్యను, పురుషుడు దిగంబర స్నానం చెయ్యకూడదు దీపం లేకుండా, అందుకని ఆ దిగంబర స్నానం చెయ్యను, చెట్టు యొక్క పై కొమ్మలు ఎక్కను, వీడు ఎప్పుడైనా సరదా పుట్టి ఎక్కుతాడేమో అని భయం మామగారికి కింద పడిపోతాడని, అందుకని నేను చెట్టుపై కొమ్మలు ఎక్కను, నిష్కారణంగా యుద్ధాలకు వెళ్ళను, ఇవన్నీ స్నాతకంలో ఒట్టేయించుకుని ఆ తర్వాత ప్రమాణం చేయించుకుంటాడు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, ఈ స్త్రీని అతిక్రమించను, ఈ మాట చెప్పి అగ్నిహోత్రం ఉందని చెప్తాడు. ఇదిగో పెద్దలందరూ ఉన్నారు సభలో, వీళ్ళందరి ముందు చెప్పి మాట అంటాడు. ఇన్ని అన్న తర్వాత అప్పుడు చతుర్థి విభక్తి వెయ్యకుండా ఇస్తాడు కూతుర్ని. మీరు ఓ ఆవునో ఓ పంచల్ చాపునో ఇస్తే ఇదం నమమా అని చతుర్థి విభక్తి వేసి ఇచ్చేస్తాం. ఆడపిల్లనిస్తే బ్రహ్మగారు కూడా పొరపాటున చతుర్థి విభక్తి వేసేయకూడదు, అక్కడ చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయరు. యాజమాన్య హక్కుని తండ్రి విడిచిపెట్టడు, అందుచేతనే అమ్మాయి గర్భంతో ఉంటే ఇంటికి తీసుకొచ్చి పురుడు పోయచ్చు. తన ఇంట్లో శుభకార్యం ఉంటే అమ్మాయిని పంపించవయా అని పిలిచాడు అనుకోండి మామగారు, మీ అమ్మాయిని కానీ మీరు తీసుకెళ్తే ఇంకా మళ్ళీ మీరు మా ఇంటికి పంపించక్కర్లేదు అన్నాడు అనుకోండి వాడు. అలా నువ్వు అన్నప్పుడు నిన్నేమనలేక మీ ఆవిడ ఊరుకుని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఏడిచింది అనుకో, ఇది కట్టి కొడుకుతుంది. ఓ మూడు నెలలు కాలో చెయ్యో విరిగి ఎక్కడ ఉంటావు హాస్పిటల్లో, మళ్ళీ నేను ఉట్టినే అన్నానని అనుకోకండి మహాప్రభో, పరమ యథార్థం ఇది. ఎందుకని, నీ భార్య పతివ్రత ఆవిడ కన్నంబట నీళ్లు కార్చింది, అగ్నిసాక్షిగా నువ్వు చేసిన ప్రమాణం ఏమేడిచింది, నీ మామగారికి నువ్వు ప్రమాణం చేశావు, ఆయన చతుర్థి విభక్తి వేసి ఇచ్చారు, ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ఆయన కూతురు రావాలని ఆయన కోరికుండదు, నువ్వు మొనగాడివే, నీకు క్రోధం ఉంటే దానికి వేరే వేదిక ఉంది, నీకేమైనా అభిప్రాయ భేదాలు ఉంటే దానికి వేరే వేదిక ఉంది, వాళ్ళ ఇంట్లో ఓ పెళ్లి జరుగుతుంటే, వాళ్ళ ఇంట్లో ఓ ఉపనయనం జరుగుతుంటే, వాళ్ళ ఇంట్లో మంచి కార్యం జరుగుతుంటే నీకు కడుపులో ఎంత బాధ ఉండని, ఆయన నీ పట్ల ఎంత అమర్యాదగా ప్రవర్తించి ఉండని మామగారు, అల్లుడా నేను పీటల మీద కూర్చుంటున్నాను నువ్వు రా అంటే, నువ్వు శాస్త్రం తెలుసున్నవాడివైతే మామగారు ధర్మం తప్పినా కూడా నువ్వు మాత్రం వెళ్ళొచ్చేసేయాలి, నీ ధర్మం నువ్వు తప్పకూడదు, ఎందుకంటే వివాహంలో నువ్వు ప్రమాణం చేసున్నావు కనుక నీ ధర్మం నువ్వు తప్పలేదు. వయస్సులో పెద్దవాడైనా ఆయన ధర్మం తప్పాడు అనుకోండి, ఆయన ఆ పాప అన్న ఆయన మూట కట్టుకుపోతాడు, ఆయనతో నీకేం బాధలేదు. అందుకని ఎంత జాగ్రత్తగా మాట్లాడుతోందో చూడండి ఇవాళ. పతివ్రతల కన్నీళ్లు ఉట్టినే పోతాయో, 10 నెలలు ఏడిపించావు, 10 నెలలు పడ్డాయి సీతమ్మ కన్నీళ్లు, ఏమవుతుంది, 2 మాటలు కాలిపోయింది లంక. ఒకసారి వానరులందరూ కాలిచారు, ఒకసారి హనుమ ఒక్కరే కాల్చారు. చూశావా రావణ ఎలా పడిపోయావో. ఇందులో ఎక్కడైనా ఆవిడ వాడి గురించి బెంగ పెట్టుకున్నటువంటి పరిస్థితి మీకేమైనా కనపడుతుందా? ఈ తర్వాత ఓ మాట ఏడ్చింది పాపం, అయ్యో ఇన్ని చేసావురా, ఇన్ని పట్టుకొచ్చావురా, వద్దురా అంటే కొట్టుకొచ్చావురా, అందరి దగ్గర ఇంట్లో పెట్టావు, అనుభవించి నన్నాళ్ళు అనుభవించావు, ఏదో నన్ను విమానం ఎక్కించావు, పుష్పక విమానం ఎక్కించావు, అలా తీసుకెళ్ళావు, ఆ కైలాస పర్వతం మీదకి ఎక్కించావు, ఆ చైత్యరథం చూపించావు, ఆ ఊళ్ళు చూపించావు, ఈ ఊళ్ళు చూపించావు, అన్నీ చూసినా ఎప్పుడూ నీ గురించి భయం, కింద ఎవరు వంక చూస్తావో అని. భార్యకి ఇంతకన్నా అవమానం ఏముంటుంది, ఆవిడ బాధంతా అదే కదా ముందు శ్లోకాలన్నీ. అందుకే ఈ మాట ఒక భర్త అనిపించుకోకూడదు, రామాయణం నవ్వుకోవడానికి సబ్జెక్ట్ కాకూడదు కదా, ఒక గంభీరమైన విషయం. అందుచేత ఈ మాట చెప్పి ఆవిడ ఏడుస్తుంటే రామచంద్రమూర్తి అన్నారు, ఆవిడ చాలా శోకించిందయ్యా, ఆవిడని లోపలికి తీసుకెళ్ళండి. శోకించినంతసేపు నిజంగా ఎవరన్నారో కానండి, నేను మామూలు హేయమైన ఒక సినిమా పాట చెప్పానని అనుకోకండి. అగాధమగు జలనిధిలోన అణిముచ్చమున్నటులే శోకానా మరుగున దాగి సుఖమున్నది. నిజమే కదా, ఒక్కొక్కసారి ఆయన అలా ఏడ్చేనివ్వండి, ఆయన బాధ తీరుతుందంట. దాన్ని ఎంత అందంగా రాశాడండి. అందుకని ఆ కడుపులో బాధ తీరే వరకు ఏడవనిచ్చారు రామచంద్రమూర్తి. ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో చూపిస్తారు. ఇదే దుర్మార్గుడు రావణాసురుడైతే యుద్ధభూమిలో రాముడు పడిపోయి ఉన్నాడంటే పుష్పక విమానంలో చూపించి తీసుకొచ్చేయండి అన్నాడు. రాముడు అలా మాట్లాడ్డాడు. బాగా ఏడ్చిన తర్వాత ఆవిడ ఇంకా మూర్ఛపోయేంత స్థితి వస్తే తప్పయ్యా, ఆడబిడ్డ ఏడ్చినంతసేపు ఏడ్చింది, పార్థివకాయం అలా ఉండిపోకూడదు కదా, ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి అయ్యా, ఈ శరీరానికి జరగవలసిన కార్యం ఒకటి ఉంది ఇంక ఇప్పుడు, దాన్ని విభీషణ నువ్వు చెయ్యి అన్నారు. ఇది రావణాసురుడి జీవితంలో పరమ భయంకరమైనటువంటి సన్నివేశం. నా దృష్టిలో వాడు రామచంద్రమూర్తి చేత నిహతుడవడం కాదు వాడి దరిద్రం. వాడి దరిద్రం ఏమిటంటే కన్న కొడుకుల్ని అందరినీ పంపించేసి అందరూ చచ్చిపోతుంటే వాడికి ఎంత ధైర్యమో, ఇంకా కొడుకులు పుడతారని ధైర్యమేమో, అందరినీ పంపించేసి ఆఖరణ తాను వచ్చి చచ్చిపోతే పోనీ ఒక్కన్నైనా ఎందుకైనా మంచిది, సేఫ్ సైడెడ్గా ఉంచుదామని వాడు అనుకోలేదు. అందరినీ పంపించేశాడు, అందరూ పోయాక వాడు పోయాడు. ఎంత దరిద్రమో చూడండి, చేసిన పాపం ఒక్కొక్కడి బుద్ధిలో ప్రవేశించి ఎటువైపుకి తీసుకెళ్ళిపోతుందో చూడండి. ఇంతమంది కొడుకులుంటే ప్రేత సంస్కారం చెయ్యడానికి కొడుకు లేడు ఇవాళ వాడికి. పడిపోయి ఉంటే రాముడు విభీషణుడి వంక చూసి ఒక మాట అన్నారు, మండోదరిని లోపలికి తీసుకెళ్ళండి, ఇంకెంతసేపు ఉంచుతారు ఆ కాయాన్ని, అది పార్థివ శరీరం ఇంక ఉండకూడదు కదా, అందుకని త్యక్త ధర్మవ్రతం క్రూరం నృశం సమృతం తథా నాహమ హోస్మి సంపర్కం పరదారాభిమర్శినం. విభీషణ, కొడుకులు లేరు కదా ఎవరును, అంత్యేష్టి సంస్కారం చెయ్యి అన్నారు. అంటే ఆయన అన్నాడు, త్యక్తధర్మవ్రతం క్రూరం నృశంసమృతం తథా నాహమర్హోస్మి సంస్కర్తుం పరదారాభిమర్శినం. రామ, మీరు ఏమైనా చెప్పండి, వీడు బతికున్నంత కాలం వీడికి ధర్మం అన్న మాటే లేదు జీవితంలో. ఆవిడే ఏడ్చింది కదా ఇంతసేపు పట్టమహిషి, వీడి బతుకంతా అనృశం, అపత్థాలు చెప్పడమే, అసత్యం మాట్లాడమే, వీడికి సంస్కారమే లేదు. ఇటువంటి వాడికి అంత్యేష్టి సంస్కారం ఏమిటి, అక్కర్లేదు వాడికి, చెయ్యక్కర్లేదు. వీడు బతికున్నన్నాళ్ళు పరస్త్రీల వెంట తిరుగుతూనే ఉన్నాడు, అందుకని వీడికి అంత్యేష్టి సంస్కారం చెయ్యక్కర్లేదు, ఆ శరీరాన్ని అలా వదిలిపెట్టేద్దాం. భాతృరూపీ మే శత్రు ఏష సర్వాహితే రత రావణో నార్హతే పూజాం పూజ్యోపి గురుగౌరవాత్. నిజంగా పెద్దవాడనేటటువంటి వాడు సర్వకాలముల యందు చిన్నవాడికి గౌరవింపబడవలసినటువంటి వాడే. ఆ విషయంలో నేను కాదు అని అంటం లేదు, కానీ ఇటువంటి దుర్మార్గుడికి మాత్రం అంత్యేష్టి సంస్కారం చెయ్యడానికి నా మనసు రావట్లేదు. నృశంసీతి మాం కామం వక్ష్యంతి మనుజాభువి శ్రుత్వా తస్యానుగుణాః సర్వే వక్ష్యంతి సుకృతం పునః. రామ, రేపటి రోజున లోకమంతా అంటుంది నాకు తెలుసు, విభీషణుడు ధర్మాత్ముడు 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 అంటారు, ఏం తెలుసు విభీషణుడికి ధర్మం, అన్నగారు భూమి మీద పడిపోతే అంత్యేష్టి సంస్కారం చెయ్యను అన్నాడు విభీషణుడు, అటువంటి విభీషణుడు ధర్మాత్ముడా, ఆ మాట నోటి వెంట రావచ్చా అంటుంది. అన్న తర్వాత ఎందుకన్నాడు విభీషణుడు అని అడుగుతుంది. రావణుడి యొక్క గుణాలని చెప్తారు, చెప్తే రావణ గుణాలని లోకం వింటేవో మాట అంటుంది, అలాంటి దౌర్భాగ్యుడికి అంత్యేష్టి సంస్కారం చెయ్యకుండా విభీషణుడు తన గౌరవం తాను దక్కించుకున్నాడంటుంది, అందుకు నాకేం బెంగలేదు నేను చెయ్యనన్నారు. అంటే రాముడు అన్నాడు, తచ్చుత్వా పరమ ప్రీతో రామ ధర్మభృతాంబర విభీషణమువాచేదం వాక్యజ్ఞో వాక్యకోవిదం. ఆయన ఎప్పుడూ ధర్మాత్ముడే రామచంద్రమూర్తి. ఆయన విభీషణుడు వంక చూసి ఒక మాట చెప్పారు, మరణాంతాని వైరాణి నివృత్తం న ప్రయోజనం క్రియతామస్య సంస్కారో మమాప్యేష యథాతవా. మరణాంతాని వైరాణి, ఒక వ్యక్తి ఏ శరీరంతో ఇన్ని ఆగడములను చేశాడో, ఇన్ని మహాపాపములను చేశాడో, వాడు చేసింది ఒకటి రెండు కాదు, మహర్షుల్ని ఏడిపించాడు, ఋషుల్ని చంపాడు, అగ్నిహోత్రాలు పాడు చేశాడు, యజ్ఞయాగాది క్రతువుల్ని నాశనం చేశాడు, అందుచేత వాడు ఎన్నో తప్పు పనులు చేశాడు, ఇవన్నీ దేంతో చేశాడు, శరీరంతో చేశాడు. ఇవాళ శరీరం ఉందా లేదు, పడిపోయింది. ఏ శరీరంతో చేశాడో ఆ శరీరం వెళ్ళిపోగానే వైరం కూడా వెళ్ళిపోయింది. అందుకని ఇంకా వైరం పెట్టుకోకూడదు, ఆ శరీరానికి సంస్కారం చేసేసేయాలి. చెయ్యకపోతే వాడు ఉత్తమ గతుల వైపుకి వెళ్ళడు. అందుకని వాడికి సంస్కారం చెయ్యి. నువ్వు చెయ్యను అన్నావు అనుకో, నువ్వు నాకు స్నేహితుడు కదా, స్నేహితుడి యొక్క అన్నగారు నాకు అన్నగారే కదా, ఇది మర్యాద అంటే. స్నేహితుడి తండ్రి మరణిస్తే తన తండ్రి మరణించినంత బాధపడగలగాలి, స్నేహితుడికి శుభం జరిగితే తనకే శుభం జరిగినంత ఆనందించగలగాలి. ఇది స్నేహితుడికి ఉండవలసినటువంటి హృదయం. అందుకని నీ యొక్క అన్నగారు నాకు అన్నగారే కదా, ఈ మాట వేరొకడు అనగలడండి రాముడు తప్ప. అంతటి దురాత్ముడు పడిపోతే అంత్యేష్టి సంస్కారం చెయ్యవలసి వస్తే నీ అన్నగారు నా అన్నగారు కనుక నువ్వు చెయ్యకపోతే నా అన్నగారిగా భావించి నీ చేస్తాను అన్నాడు. రాముడు తప్ప ఈ మాట అనగలిగిన వాడు ప్రపంచంలో ఇంకొకడు ఉంటాడా? ఇది రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రామా 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 అని రామాలయానికి వెళ్ళి రాముడికి నమస్కారం చేస్తే మనిషి మనిషిగా ఎలా బతకాలో మనకు అర్థమవుతుంది. ఇది రామచంద్రమూర్తి యొక్క ఔదార్యం, ఇది రాముడి యొక్క శీలం అంటే. అందుకే రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో, రాముడు ఎంతకాలం గుండెల్లో గుడికట్టి ఉంచుతామో అంతకాలం మనం మనుష్యులుగా ఉంటాం. ఉపనిషత్తులు తెలియకపోతే ప్రమాదమేం వచ్చేది, వేదం తెలియకపోతే ప్రమాదమేం వచ్చేది, కానీ రామాయణం వినకపోతే, రామాయణం ఒక్కసారైన జీవితంలో అర్థం కాకపోతే ఏదో భయంకరమైన తేడా వచ్చేసినట్టే. ఎందుచేత అంటే వాడు అసలు మనిషిగా ఎలా బతకాలనేటటువంటి సిలబస్ వాడు వినలేదు. అసలు ఎప్పుడూ 10th క్లాస్ సిలబస్సే చదవని వాడు పరీక్షకు వెళ్తానంటే ఎంత ప్రమాదమో, రామాయణం వినడి వాడు మనిషిగా గుర్తించడం అంత ప్రమాదం. మీరు రామాయణం చదువుకున్నారా అండి అంటే, వాడి ఇంట్లో కప్బోర్డ్లో రామాయణం అన్ని కాండలు ఉన్నాయనుకోండి, ఆ పుస్తకాల్లో కాగితాలన్నీ ఊడిపోతూ మీకు కనపడ్డాయనుకోండి, ఎక్కడెక్కడో అండర్లైన్ చేసి అట్టల మీద ఏవేవో రాసేసి ఇలా ఇలా బ్రాకెట్లు పెట్టేసి ఉన్నాయనుకోండి, మీరు నిశ్చింతగా వారితో స్నేహం చేయడానికి సర్టిఫికెట్ ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళు ఆయన రామాయణం చదివాడు కాబట్టి ఆయనకి కొంత అర్థమైంది, ఆయన అన్ని అండర్లైన్లు చేశారండి. అసలు ఏమంటే రామాయణం ఉందా మీ ఇంట్లో అని అడిగితే, మా ఇంట్లో రామాయణం అండి ఇప్పుడు ఎందుకండి, మా ఇంట్లో ఫలానా పత్రిక ఉందండి అన్నారనుకో, ఇలా ఇలా చింపుకుని చదువుకుంటాను చూసారా పిల్లలు పడుకున్నాక, అలాంటి పత్రికలు మా ఇంట్లో ఉంటాయండి అన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి పిల్లనివ్వడానికి కూడా మీరేమీ ధైర్యం చెయ్యక్కర్లేదు, ఆ ఇంటితో మీకు అనుబంధం లేకపోవడమే చాలా మంచిది అన్ని విధాలుగా. అందుకని రామాయణం లేని ఇల్లు ఇల్ల, రామచంద్రమూర్తి పటం లేని ఇల్లు ఇల్ల, రాముడి గుడి లేని ఊరు ఊరా, రామనామం చెప్పని బతుకు బతుక, అది రాముడు అండి. అందుకని అంతటి సంస్కారాన్ని ప్రదర్శించి మహానుభావుడు తదనంతరం ఆ దేవతలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు. చూసి తే రావణ వధం దృష్ట్వా దేవగంధర్వ దానవాః జిగ్ముస్వైస్వైర్ విమానయిస్తే కథయంత శుభాకథాః రావణస్య వధం ఘోరం రాఘవస్య పరాక్రమం సుయుద్ధం వానరాణాం చ సుగ్రీవం చ మతింత్రతం అనురాగం చ వీర్యం చ సౌమిత్రేర్ లక్ష్మణస్య చ కథయంతో మహాభాగాః జిగ్ముర్హృష్టా యథాగతం రాఘవేణాభ్యనుజ్ఞాతో మాతలి శక్రసారథిః దివ్యం తం రథమాస్తాయ దివమే వానురో వారురోహసః. అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ మెల్లమెల్లగా అందరూ ఆకాశ మార్గంలోంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆ రామలక్ష్మణులు ఇద్దరికీ ఒకరి మీద ఉన్న ఒకరికి ఉన్నటువంటి ప్రేమ, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యం, హనుమ యొక్క భక్తి, రావణాసురుడి యొక్క దుష్కృత్యాలు, వాడు నిహతుడైన విధానం చెప్పుకుని సంతోషంతో వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి పడిపోతే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అబ్బా ఎంత మంచి మాట చెప్పారు మేస్టారు అన్నారంటే, వాడు బతికున్నన్నాళ్ళు బతికున్నట్ట ఆయన ఫలానా ఆయన వెళ్ళిపోయారటండి అని వార్త తెలిసిందనుకోండి, ఆ రోజు షడ్రశోపేతమైన భోజనం పెట్టినా చెయ్యలేకపోతే ఆ రోజు ఏ పని చేస్తున్నా అదోల మనస్సుంటే అదేమిటండి అంత మంచి శుభవార్త మీ ఇంట్లో నిన్న విన్నారు కదా మరి అదేమిటండి అలా ఉన్నారు అన్నారనుకోండి, అన్న రోజున కూడా మనస్సు దైన్యాన్ని పొంది ఉందనుకోండి. అలా ఈ మధ్యకాలంలో నేను చూసింది ఎప్పుడో తెలుసా అండి, ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి సందర్భాల్లో చంద్రశేఖర పరమాచార్య స్వామివారు శరీరం విడిచిపెట్టినప్పుడు ఆంధ్రదేశంలో ఎన్ని కుటుంబాలు అన్నాలు వండుకోలేదు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి విశాఖపట్టణంలో శరీరం విడిచిపెట్టినప్పుడు కాకినాడలో కూడా ఎన్ని కుటుంబాలు ఏడ్చాయో అన్నం తినకుండా. అది జీవితం. ఎందుకని అంటే వాళ్ళు రామాయణాన్ని ఊపిరిగా బ్రతికారు, రామాయణాన్ని జీవితంలో జీర్ణం చేసుకున్నారు. అందుకే వాళ్ళు వెళ్ళిపోతే లోకమంతా ఏడ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ మాకు అలా చెప్పే వాళ్ళు ఎక్కడొస్తారు, ఆయన అనుభవించి చెప్పుకున్నారు రా అని. వాడు వెళ్ళిపోయాడంటే వాడి గురించి సంతోషంగా చెప్పుకుంటూ దేవతలు వెళ్ళిపోతున్నారు. ఏమిటి వాడు సంపాదించిందంత తపస్సు చేసి? ఇది నువ్వు ప్రశ్న వేసుకో. నువ్వు ఎలా బతికావన్నది, నువ్వు ఎంతమందికి ఉపకారం చేసి నీ చాటున ఎంతమంది నీ గురించి పూజ చేస్తున్నారు, నీ గురించి నువ్వు పూజ చేసుకోక్కర్లా. ఫలానా ఆయన బతికుండాలండి, ఫలానా ఆయన ఆరోగ్యంగా ఉండాలండి, ఫలానా ఆయన సంతోషంగా ఉండాలండి అని అందరూ నీ గురించి నమస్కారం చేస్తే నీకు ఏ పూజ నువ్వు లో భగవంతుణ్ణి పూజ చేసేటప్పుడు కోరకపోయినా అన్ని ప్రమాదాల నుంచి నువ్వు గట్టెక్కి బతుకుతావు. ఎందుకంటే నువ్వు బతకాలని కోరుకునే వాళ్ళు అంతమంది ఉన్నారు. ఇంతమందిని బతికున్న నాళ్ళు నీ దగ్గర పెట్టుకుని మనిషిగా బ్రతకడం నేర్చుకో. రామాయణం జీర్ణమైతే మనిషి మనిషిగా బతికితే మనిషి చుట్టూ మనుషులందరూ చేరుతారు. మనిషికి రామాయణం తెలియనప్పుడు మనిషి రాక్షసుడుగా బతికితే మనిషిని చూసి మనుషులు భయపడి పారిపోతారు. ఆ స్థితి తెచ్చుకోకు. అందుకని మనిషి మనిషిగా బ్రతకడానికి రామాయణం పరమౌషధం. అందుకని ఆ మాటలు చెప్పి దేవతలు వెళ్ళిపోయారు, మాతలి వచ్చాడు, నమస్కారం చేశాడు, ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత లక్ష్మణమూర్తిని పిలిచారు. పిలిచి ఇంద్రరథాన్ని పట్టుకుని మాతలి కూడా వెళ్ళిపోయాక లక్ష్మణుణ్ణి పిలిచి, విభీషణమిమం సౌమ్య లంకాయామభిషేచయ అనురక్తంచ భక్తంచ మమ చైవోపకారిణం ఏషమే పరమకామో యదిమం రావణానుజం లంకాయాం సౌమ్య పశ్యేయ మభిషిక్తం విభీషణం. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఇది అయిపోయిన తర్వాత రాముడు ఏం చెయ్యాలి? వెంటనే యుద్ధం అంతా అయిపోయింది, రావణాసురుడికి అంత్యేష్టి సంస్కారం కూడా అయిపోయింది, తీసుకెళ్ళిపోయారు, విభీషణుడు అంత్యేష్టి సంస్కారం చేసేసాడు, అదంతా అయిపోయింది. అదొక పెద్ద రెండు మూడు సర్కలు చెప్పారు మహర్షి, ఎందుకంత పెద్ద విశేషం అని ఊరుకున్నాను నేను, అంత్యేష్టి అయిపోయింది. అయిపోయిన తర్వాత రాముడు వెంటనే ఏం చెయ్యాలి? సీతమ్మ తల్లి ఎక్కడుందయ్యా, వెడదాం అని గబగబా వెళ్ళాలి. కానీ ఆయన ఏం చేశారో తెలుసా? పరమభక్తుడై ఇంత లంకని ఇంతమందిని తన పిల్లల్ని విడిచి రాముడున్నాడని నమ్మి వచ్చాడయ్యా ఆ రోజున. ఆ రోజు ఇంకా నా చేతిలోకి రాని లంకకి రాజుగా అభిషేకం చేశాను. ఈ విభీషణుడికి ఇప్పుడు ముందు సింహాసనం మీద కూర్చుని అభిషేకం జరిగితే నాకు చూడాలనుంది లక్ష్మణ, సముద్రానికి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి విభీషణుడికి పట్టాభిషేకం చేయండి అన్నారు. తన భార్యని చూసుకోవడం కన్నా తనని ఆశ్రయించిన వాడికి ముందు ప్రయోజనం కల్పించడంలో రాముడి దృష్టి ఉంటుంది. అటువంటి రాముడు నీ పెన్నిధిలో నీ సన్నిధిలో ఉంటే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు చక్రధారి అయి చెంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటారు భద్రాచల రామదాసు గారు. ఇటువంటి రాముడు మన పక్కనుండగా ఊళ్ళో అందరి కాళ్ళు పట్టుకుంటామేమిట్రా, రాముడి కాళ్ళు ఒక్కసారి పట్టుకో. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వ్రతం మమ. రామా నేను నివారణయ్యా అని ఎవడైనా అన్నాడా, వాడి చెయ్యి నేను విడిచిపెట్టనయ్యా అన్నారు రామచంద్రమూర్తి. అందుకని ఒక్కసారి అంత భక్తితో శరణాగతి చేసిన విభీషణుడికి ముందు పట్టాభిషేకం చేశారు, తర్వాత సీతమ్మ తల్లి సంగతి చూస్తానన్నారు. ఎంత భక్తపరాధీనుడో చూడండి పరమాత్మ. ఈ మాట అన్న తరువాత హనుమని పిలిచారు. పిలిచి ఒక మాట చెప్పారు, తతశైలోపమం వీరం ప్రాంజలిం పార్శ్వతస్థితం అబ్రవీద్రాఘవో వాక్యం హనుమంతం ప్లవంగమం అనుమాన్య మహారాజామిమం సౌమ్య విభీషణం గచ్చ సౌమ్య పురీం లంకాం అనుజ్ఞాప్య యథావిధి ప్రవిశ్య రావణ గృహం విజయే నాభినంద్యజ వైదేహ్యే మాం కుశలినం సుగ్రీవం స లక్ష్మణం ప్రియమేత దుదాహృత్య మైథిల్యాస్త్వం హరీశ్వర ప్రతిగృహ్యాచ సందేశ ముపావర్తితుమర్హసి. నాయనా నువ్వు విభీషణుడు ఇవాళ లంకాపట్టణానికి అభిషేకం జరిగి రాజయ్యాడు కనుక ఆయన మర్యాద చూడండి, అందుకే మర్యాదానాంచలోకస్యాకర్తాకారయితాచ సహా అన్నారు హనుమ. మర్యాదా పురుషోత్తముడు హనుమ. వెళ్ళి సీతమ్మ దగ్గర ఈ సందేశం చెప్పు అనకూడదా అనలేదు. విభీషణుడు అనుమతి తీసుకుని లంకలోకి వెళ్ళు అన్నారు. ఎందుకని? ఇప్పుడు విభీషణుడు రాజు, ఒకసారి అభిషేకమైన తర్వాత రాజు పట్ల ఎంత గౌరవంగా మాట్లాడతారో చూడండి. విభీషణుణ్ణి రాజుగా మాట్లాడినట్టే చెప్పారు. ఇది రాముడంటే. అందుకని నేనిచ్చిన రాజ్యం పెద్ద పర్మిషన్ తీసుకునేది ఏంటి అన్న అహంకారం ఉండకూడదా? అలా ఉంటే రావణుడు అవుతాడు, ఇలా ఉంటే రాముడు అవుతాడంతే. అందుకని విభీషణుడు అనుమతి తీసుకుని లంకలోకి వెళ్ళు, సీతమ్మ దర్శనం చేయి, నేను సుగ్రీవుని యొక్క సాయంతో విభీషణుడి సాయంతో రావణ సంహారం చేసి లంకాపట్టణాన్ని స్వాధీనం చేసుకుని క్షేమంగా ఉన్నానని చెప్పు, విభీషణుడికి పట్టాభిషేకం అయిపోయిందని చెప్పు, ఇవాళ నా మిత్రుడైనటువంటి విభీషణుడికి పట్టాభిషేకమైంది కాబట్టి సీతమ్మ తన ఇంటిలో తానున్నట్టే, ఎందుకని ఇప్పుడు ఇది నా మిత్రుడి ఇల్లు కనుక అందుకని బెంగ పెట్టుకోక్కర్లేదని చెప్పు అన్నారు. స్థితి మారింది. ఎంత గొప్ప మాట అండి! ఇలా మాట్లాడడానికి ఎంత సంస్కారం ఉండాలి! ఇది మిత్రత్వం అంటే. ఇది ఇక్కడుంటుంది రామచంద్రమూర్తికి. ఇక్కడిక్కడి స్నేహాలు కావు రాముడివి, రాముడి స్నేహం ఇక్కడుంటుంది. అందుకని ఈ మాట చెప్పి హనుమని పంపారు. పంపితే గబగబా మహానుభావుడు ఒక్క దూకు దూకి సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. గమ్మత్తు ఏమిటంటే, మనం ఆశ్చర్యపోవలసినటువంటి విషయం, వాల్మీకి మహర్షి రచనా వైచిత్రి, సీతమ్మ తల్లి ఒక్క దూకు దూకి హనుమతి చొక్కడ నిలబడితే ఇలా చూశారట. చూసి ఇలా తల తిప్పుకుని ఏదో ధ్యానం చేసుకుంటున్నారట. మళ్ళీ ఓసారి ఇలా చూసి, హనుమా నువ్వు కదా అన్నారట. అదేంటి ఇలా చూడగానే గుర్తుపట్టద్దా హనుమని? ఏ సామాన్యుడా, 2 నెలల క్రితం రాముడు క్షేమవార్త చెప్పినవాడు కదా. అంటే సీతమ్మ తల్లి యొక్క స్థితిని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. ఆవిడ గురించి ఏం చెప్పారు ఆ రోజున? ఆ తల్లి గురించి చెప్తే తపస్విని అన్నారు. తపస్సు చేస్తోంది రాముడి కోసం. రాముడు వచ్చాడా? ఇంకా రాలేదు. రానప్పుడు ఆ తపస్సులో ఉన్న వ్యక్తికి హనుమే వచ్చినా అంత గబుక్కుని హనుమా అని గుర్తుపట్టలేరు. మనస్సంతా రాముడి దగ్గరే ఉంది. మనస్సు ఎవరైనా వచ్చి ఏమైనా చెప్తారేమో, రాముడు గెలుస్తాడేమో, చుట్టూ దిక్కులు చూస్తుంటే ఎవడొస్తున్నాడో కనపడుతుంది. మనస్సు రాముడి దగ్గర ఉన్నప్పుడు నిజంగా శుభవార్తే పట్టుకొచ్చినా అవతల వారిని గమనించదు మనస్సు, ఎందుకంటే రామపాదాల దగ్గర ఉంది. అందుకని అసలు హనుమని ఇలా చూసావుడు గుర్తుపట్టలేదట. మళ్ళీ ఏదో ధ్యానం చేసుకుంటూ మళ్ళీ ఇలా చూసి, ఓహో హనుమా నువ్వా అన్నారు అందిటప్పుడు సీతమ్మ. చూడండి ఆ స్థితిని ఆవిష్కరించడంలో అందం. అంటే హనుమన్నారు, వైదేహీ కుశలీ రామ సహ సుగ్రీవ లక్ష్మణ విభీషణ సహాయశ్చ హరీణాం సహితో బలై కుశలం చాహ సిద్ధార్థో హతశత్రురీందమ విభీషణ సహాయేన రామేణ హరిభిస్ సహ నిహతో రావణో దేవి లక్ష్మణస్య సయేన చ లక్ష్మణస్య నయేన చ. అమ్మ సీతమ్మ, రాముడు సుగ్రీవుణ్ణి విభీషణుణ్ణి తన పక్కన పెట్టుకుని వాళ్ళ యొక్క సహాయంతో లంకారాజ్యాన్ని తనదిగా చేసుకున్నాడమ్మా. రావణుడు నిహతుడైపోయాడు. నిహతుడైపోయిన తరువాత ఇవాళ విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు తల్లి నువ్వు నీ శోకాన్ని ఉపశమనం పొందు. ఎందుకనంటే ఇన్నాళ్ళు నువ్వు ఏ రావణుడి చేత అపహరింపబడి తీసుకురాబడి అశోకవనంలో బంధీకృతరాలవయ్యావో ఇప్పుడు నువ్వు బంధనములో ఉన్నదానివి కావు. ఇప్పుడు నువ్వు రాముని యొక్క మిత్రుడైన విభీషణుడి యొక్క ప్రమదావనంలో ఉన్నావు. అందుచేత తల్లి నువ్వు బెంగ పెట్టుకోవలసిన పరిస్థితి కాదు. నీ శోకాన్ని విడిచిపెట్టు, రాముని యొక్క క్షేమ వార్త నీకు చెప్పాను అన్నారు. అంటే ఆ తల్లి సీతమ్మ అంది, ఎంత మంచి మాట చెప్పావయ్యా హనుమా అని. ఒక్కసారి ఈ మాట విన్న తరువాత ఒక్క నిమిషం అలా ఉండిపోయిందట సీతమ్మ. ఉండిపోయి మళ్ళీ హనుమ వంక చూశారట. చూస్తే హనుమ అన్నారట, అదేమిటమ్మా ఏమీ మాట్లాడవు అన్నారట. అంటే ఆవిడ ఎందుట, 10 నెలల నుంచి మాట వింటానా 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 అని తపస్సు చేశాను కదా హనుమా, నువ్వు వచ్చి నిజంగా ఈ మాట చెప్పేటప్పటికీ నా నోటంట మాట రాలేదయ్యా, ఆనందంతో ములిగిపోయి నా నోట మాట రాని స్థితిని పొందేశాను అన్నర్త. మళ్ళీ అంత ఆనందం అమ్మ పొందగా చూసిన మొట్టమొదటి సాక్షి హనుమే. ఇది ఆయన జీవితంలో